ప్రియమైన ఆత్మబంధులారా, భగవంతుడు ఎంత శక్తివంతుడని మనం అనుకుంటున్నాము, మనం ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి గలవాడు. ఎంత శక్తి ఉంటుంది భగవంతుడి దగ్గర మనం అనుకుంటాం, మనం ఊహించిన దానికంటే ఎక్కువ శక్తి గలవాడు, మనం ఊహించిన దానికంటే ఎక్కువ జ్ఞానం కలవాడు, మనం ఊహించిన దానికంటే ఎక్కువ సర్వజ్ఞుడు భగవంతుడు. ఈ భగవంతుణ్ణి ఆధారంగా చేసుకుని మనం కళ్ళతోడు చూస్తున్నటువంటి ఈ సృష్టి, ఈ జీవకోటి కూడా భగవంతుని ఆధారంగా చేసుకుని ఉన్నాయి. మీరు, నేను, ఈ జీవకోటి అంతా కూడా, మొత్తం ఈ పంచభూతాలు, యావత్తు ఖగోళం అంతా కూడా. ప్రాణం లేని శరీరానికి ఎటువంటి గతి పడుతుందో, ప్రపంచానికి ఆధారంగా ఉన్నటువంటి వస్తువు లేకపోతే ప్రపంచానికి కూడా అదే గతి పడుతుంది. అంటే దేని ఆధారం మీద ఈ సృష్టి అంతా ఉందో అది లేదని మనం అనుకుంటున్నాం. అది ఉంది. ఎవరికైతే ప్రజ్ఞ ఉందో, ఎవరికైతే వివేకం ఉందో, ఎవరికైతే సూక్ష్మబుద్ధి ఉందో, ఎవరికైతే చిత్తశుద్ధి ఉందో, ఎవరికైతే పవిత్ర మానసం ఉందో, వారు ఆ వస్తువుని స్పష్టంగా చూడగలరు. అంటే కర్మఫలాన్ని త్యాగం చేయటం వల్ల వాడికి ఫలితం వస్తుంది, ఒకవేళ అక్కర్లేకపోయినా ఫలితం వస్తుంది, చిత్తశుద్ధి కూడా కలుగుతుంది. దేహ ప్రారంభాన్ని బట్టి అధికారం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, ధనం వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, అలాగే శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇవన్నీ ప్రారంభాన్ని బట్టి దొరుకుతాయి, మనకు తెలిసినా తెలియకపోయినా. అంటే ప్రపంచం అంతా వ్యాపించున్నాడు బ్రహ్మము, అంతకంటే పెద్దవాడు కూడా, ప్రపంచం కంటే పెద్దవాడు కూడా బ్రహ్మం. మనం ఓ తెర మీద బొమ్మను చూసినప్పుడు ఆ బొమ్మ ఎంత లెక్క ఉందే అంత లెక్కే ఆ తెర ఉంది, మిగతా భాగంలో తెర లేదనుకోవటం ఇటు ఉండదు. ఈ ప్రపంచానికే ఆధారంగా ఉన్నాడు బ్రహ్మం, ఈ ప్రపంచం తర్వాత మించి లేడనుకుంటే అటువంటిది. ప్రపంచంలోనూ ఉన్నాడు, ప్రపంచానికి మించి ఉన్నాడు, వాడే భగవంతుడు. అయితే మనకు ఆ భగవంతుడు మీద గౌరవం లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు. అసలు ఈశ్వరుడనే వాడు ఒకడు ఉన్నాడని గుర్తింపు మనకు లేదు. అంటే లేకపోవటం వల్ల కాదు, మన మనసులో ఉన్న దోషం వల్ల, మన మనసులో ఉన్న కల్మషం వల్ల. కృష్ణుడు గీతలో చెప్పాడు, ఎవడికైతే అకల్మషితికి వచ్చాడో, లోపల ఉన్న కల్మషాన్ని ఎవడైతే బయటకు వదిలేశాడో, అకల్మస్థితిని ఎవడైతే సంపాదించాడో, వాడికి ప్రకృతితోటి సంబంధం లేనటువంటి, ప్రకృతికి అతీతమైనటువంటి శాంతి సుఖం దొరుకుతుంది. కానీ లోపల కల్మషం పెట్టుకున్న వాడికి సుఖం ఏంటి, శాంతి ఏంటి, ఆనందం ఏంటి అన్నాడు గీతలో భగవంతుడు. అంటే ఈ కల్మషాన్ని తొలగించుకోవటానికి సాధన ఈ పూజ, ఈ జపము, ఈ ధ్యానము కాలక్షేపానికి కాదు. ఒకవేళ మన ఇంట్లో నలుగురు కూర్చుని ఏదైనా జపం చేసుకుంటే కాలక్షేపానికి కాదు, మనలో ఏమైనా దోషాలు ఉంటే పోయి మనం పవిత్రులు అవటానికే నామ జపం. అంతేకాని కాలక్షేపం పట్టాన వీళ్ళు అనుకోవద్దు. మీరు మెకానికల్గా మీరు చేయొద్దు. మెకానికల్గా అక్కడ మనస్సు లేకుండా, బుద్ధి లేకుండా, అక్కడ స్థిమితం లేకుండా, శ్రద్ధ లేకుండా భగవంతుడి యొక్క నామం చేస్తుంటే భగవంతుని అగౌరవపరిచినట్టు. వచ్చిన చుట్టాన్ని మీరు ఏమీ పట్టించుకోరనుకోండి, ఆ చుట్టాన్ని అగౌరవపరచడం ఎటువంటిదో. భగవంతుని నామం చేసేటప్పుడు భగవంతుడి పట్ల శ్రద్ధ లేకుండా, గౌరవం లేకుండా చేస్తే చేసినా భగవంతుని అగౌరవపరిచినట్టు. అంటే చేసేది శ్రద్ధగా చేయాలి. మీరు చిన్న పని చేసినా శ్రద్ధగా చేయాలి. అందరూ పెద్ద పనులు చేయలేరు. ఆ చేసి చిన్న పనైనా శ్రద్ధగా చేయాలి. మానవుడికి ఏదైనా మనం సహాయం చేసినా అది సహాయం అనుకోకూడదు, అది కూడా పూజ అనుకోవాలి. మనం దేవుడికి చేసింది ఎలాగైతే పూజ అనుకుంటున్నామో, అలాగే మానవుడికి చేసింది కూడా పూజ అనుకుంటే మనకి అహంకార బుద్ధి తగ్గుతుంది. అంటే అహంభావ బుద్ధి తగ్గుతుంది. అంటే కల్మషానికి కారణం అహంకార బుద్ధి. మన లోపల అవిద్య ఉంది కాబట్టి, అజ్ఞానం ఉంది కాబట్టి మనకు అహంకార బుద్ధి వస్తుంది. కానీ లోపల అజ్ఞానం లేకపోతే, అవిద్య కనుక లేకపోతే మనకి అహంకార బుద్ధి రాదు, లోపల అజ్ఞానం ఉంది, అంచేత అహంకార బుద్ధి వస్తాను. ప్రతి మనిషి వాడు కోణంలోని చూస్తాడు, అలా కాదు. భగవంతుడు ఏ మాటైతే ప్రమాణంగా చెప్పాడో, భగవంతుడు చెప్పిన మాటే మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఎవరో బంధువులు చెప్పారు, స్నేహితులు చెప్పారని కాదు. ఇదికే మన అహంకారం కొలిది. కొంతమంది శవాలని మనం బంధువులు అనుకుంటే, కొన్ని శవాలని స్నేహితులు అనుకుంటే, కొన్ని శవాలని శత్రువులు అనుకుంటున్నాం. కానీ జ్ఞానికి వీటితోటి సంబంధం లేదు, భగవంతుడి వీటితోటి సంబంధం లేదు. అహంకారం ఉన్నవాడికి బంధువులు, అహంకారం ఉన్నవాడికి స్నేహితులు, అహంకారం ఉన్నవాడికి విరోధులు. కానీ ఈశ్వర స్వరూపం పొందిన వాడికి ఏముంది? ఈశ్వర స్వరూపం పొందిన వాడికి ఇదేమీ లేదు. వాడికి శత్రువులనే, మిత్రులనే, బంధువులనే స్వపరభేదం లేదు ఈశ్వర స్వరూపం పొందిన వాడికి. అర్జునుడికి స్వపరభేదం ఉంది కాబట్టి నువ్వు పని చేయమని చెప్పాడు. పని చేస్తూ ఆ స్వపరభేదం పోగొట్టు. స్వపర నేను నువ్వు అనేటువంటి వేరు బుద్ధిని పోగొట్టుకోమని చెప్పాడు. పని ఎందుకు చేయమన్నాడంటే కేవలం స్వార్థాన్ని పెంచుకోవడం కోసం కాదు. పని చేసేటప్పుడే మన బలహీనతలు ఏంటో మనకు తెలుస్తాయి. అంటే పని చేస్తూ ఆ వేరు బుద్ధిని పోగొట్టుకోవడానికి ప్రయత్నించు, అప్పుడు నువ్వు యోగి అవుతావు. అప్పుడు నువ్వు యోగి స్థితి వస్తుంది, నువ్వు యోగి అవుతావు, జ్ఞాని అవుతావు. అంటే నీకు అప్పుడు సమత్వ బుద్ధి కలుగుతుంది. మనం భగవంతుని స్మరించుకున్న వాళ్ళందరినీ జ్ఞానులు అనుకుంటాం, భగవంతుని స్మరించకపోతే అజ్ఞానులు అనుకుంటాం. రావణాసురుడు సీతమ్మతో ఏమైనా చెప్పాడంటే, ఎప్పుడు నువ్వు రాముణ్ణే స్మరించుకుంటున్నావు, అది నీ అజ్ఞానానికి గుర్తు అన్నాడు. అంటే ఇక్కడ బోళ్ళంత సంపద ఉంది, లంకలో బోళ్ళంత సంపద ఉంది. అంటే కుబేరుడికి ఇంద్రుడికి లేనంత సంపద ఉంది ఇక్కడ. లంకలో ఎంత సంపద ఉందంటే కుబేరుడికి ఇంద్రుడికి కూడా అసూయ కలిగేటంత సంపద ఈ లంకలో ఉంది. అంటే ఇంద్రుడికి ఎంత వైభవం ఉందో కుబేరుడికి అంత సంపద ఉందో అవన్నీ ఈ లంకలో ఉన్నాయి. ఈ సంపదని ఆకర్షించటం లేదు, ఈ వైభవం ఆకర్షించటం లేదు. రామా రామాన్ అస్తమాన్ని స్మరించుకుంటున్నావు, అది నీ అజ్ఞానానికి గుర్తు అన్నాడు. ఆడు కోణంలో ఆడు చెప్పాడు. రావణాసురుడు వాడు కోణంలో వాడు చెప్పాడు. రాముని స్మరించుకుంటాంటే అజ్ఞానం అన్నాడు ఆయన. ఇప్పుడైనా చాలామంది మన మార్గం వాళ్ళకి నచ్చకపోతే మన అజ్ఞానంలో ఉన్నామని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలంటే, భగవంతుడు ఒక మాట చెప్తాంటే, మన అహంకారం ఒక మాట చెప్తాంటే, మన అహంకారం చెప్పే మాట ఒక పక్కన తీసిపెట్టి భగవంతుడు ఏది చెప్తే అది ప్రమాణంగా తీసుకోవాలి. ఇప్పుడు భగవద్గీత చదువుతున్నాం. భగవద్గీత చదివేటప్పుడు ఆ భగవద్గీతను ఏ మాట చెప్పాడో ఆ మాటకి విరుద్ధంగా కనుక మన మనస్సు ఉంటే, ఈ మనస్సును తీసుకెళ్ళి దీన్ని ఓ పట్టణం కట్టి ఓ పక్కన పెట్టాలి. ఈశ్వరుడు చెప్పిందో మనం ప్రమాణంగా తీసుకోవాలి. ఇంకేది, ఈ గోడ పక్కన ఏముందో మనకు తెలియదు. పూర్వజన్మలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. రాబోయే జన్మలు మన పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియదు. అంచేత రమణ మహర్షి గారు అన్నారు, నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, నేను అందరి హృదయాల్లో నేను ఉన్నానని భగవంతుడు చెబుతున్నాడు కదా. ఆ చెప్పేటప్పుడు ఆ హృదయంలో ఉన్న భగవంతుని నువ్వు తెలుసుకోవటం మానేసి, నా పూర్వజన్మ ఎటువంటిది, రాబోయే జన్మ ఎటువంటిది అని మీరు విచారణ చేస్తూ కూర్చుంటే మీ జరుగుబాటుతనం అన్నారు ఆయన. నేను పూర్వజన్మలు కూడా ఎందుకు ఉన్నాయి, ఉంటే మటుకు ఆ గొడవలన్నీ ఎందుకు, రాబోయే జన్మలు కూడా ఉన్నాయి, ఉంటే ఆ గొడవలన్నీ ఎందుకు అయ్యా. నీ హృదయంలో ఆ వస్తువుని తెలుసుకుంటే రాబోయే శవాలే నీకు రావు కదా. మళ్ళీ నువ్వు శవాలు మొయ్యక్కర్లేదు కదా. మాయ అంటే ఇదే, అజ్ఞానం అంటే ఇదే, అవిద్య అంటే ఇదే. అంటే నీలో ఉన్న కల్మషం నీ చేత సాధన చేయించడానికి అడ్డొస్తుంది. నేను నీ హృదయంలో ఉన్నాను, నీ హృదయంలో ఉన్నాను, నన్ను తెలుసుకో, నన్ను తెలుసుకుని సుఖి అవ్వు, శాంతం పొందు, మోక్షం పొందు, నిర్వాణ స్థితి పొందు. నువ్వు మోక్షస్థితికి రా అని భగవంతుడు చెబుతాంటే, ఆ హృదయంలోని ఈశ్వరుని గ్రహించడం మానేసి, మనకు ఆధారంగా ఉన్న ఆ వస్తువుని తెలుసుకోవటం, ఆ బ్రహ్మమును తెలుసుకోవటం మానేసి, రాబోయే జన్మే వస్తుంది, ఆ జన్మ ఏమొస్తుంది, ఈ జన్మ వస్తుంది, ఇటువంటి కాలక్షేపం కబుర్లు అనవసరం అన్నాడు భగవాన్. వస్తువు ఎక్కడో లేదు, మన హృదయంలో ఉంది, మనకు అత్యంత సమీపంలో ఉంది. అయితే ఎందుకు అది మనకు అనుభవంలోకి రావటం లేదంటే, అది మనలో ఉన్న కల్మషం కారణం. ఆ వస్తువుని తెలుసుకోవాలనే బుద్ధి కూడా మనకు కలగటం లేదు. ఇటువంటి మంచి మాటలు మీరు శ్రద్ధగా శ్రవణం చేయగా 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 ఆ వస్తువుని తెలుసుకోవాలనే బుద్ధి కలుగుతుంది. మీకు ఒక మాట చెప్తాను, మీరు ఎవరి దగ్గర అనకాని, చాలా రహస్యమైన మాట. అది ముఖ్యమైన మాట ఏంటంటే, మన ఇంట్లో డబ్బులు ఉన్నాయి, బజార్లో పుస్తకాలు ఉన్నాయి. మన ఊరికే డబ్బులు పెట్టుకెళ్ళి పుస్తకాలు కొనేసుకుని చదివేసుకుంటే జ్ఞానం వచ్చేది, ఈ పాటికి ఈ పాటికి అందరూ జ్ఞానం అయిపోతారు అలా చదివేసుకుంటే. పాలకుల నిండా కొట్టుల నిండా పుస్తకాలు ఉన్నాయి, మీ ఇంట్లో డబ్బులు ఉన్నాయి. మీ ఇంట్లో డబ్బులు పెట్టుకెళ్ళి పాలకులు వెళ్ళి ఆ పుస్తకాలన్నీ కొనేసుకుని తెచ్చి చదివేసుకుంటారు అనుకోండి, అలాగే జ్ఞానం వచ్చేసి ఈ పాటికి అందరూ జ్ఞానులు అయిపోతారు, చదువుకున్న వాళ్ళు అందరూ జ్ఞానులు అయిపోతారు. అలాగని మిమ్మల్ని పుస్తకం చదవద్దంటాం లేదు. అంత మాత్రం చేత నేను ఏదో భగవద్గీత చదివినంత మాత్రం చేత, ఉపనిషత్తులు చదివినంత మాత్రం చేత, వివేక చూడమని చదివిన చదవండి, మంచిదే. ఇక అనవసరంగా కాలక్షేపం కబుర్ల కంటే ఏదైనా మంచి పుస్తకం చదువుకోవడం మంచిదే. స్వాధ్యాయ యజ్ఞం అన్నాడు భగవంతుడు గీతలో, అది కూడా యజ్ఞమే. స్వాధ్యాయ యజ్ఞం, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, చాలా యజ్ఞాలు చెప్పాడు. అంటే ఇవన్నీ జపయజ్ఞం, ఇవన్నీ యజ్ఞాలు చెప్పాడు. అందరూ యజ్ఞాలన్నీ కూడా మీరు పాటించవచ్చు. పాటించడం వల్ల మీ మనసులో పునర్జన్మలు తీసుకొచ్చే హేతువులు నశిస్తాయి, అంటే పునర్జన్మలు తీసుకొచ్చే కారణాలు నశిస్తాయి. ఇప్పుడు ఇంతకీ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం రాదు, పాండిత్యం రావచ్చు. భగవంతుడు ఎవరికైతే జ్ఞానం ఇవ్వాలనుకున్నాడో, ఆ భగవంతుడి ఇచ్చిన జ్ఞానం వల్ల నీకు మోక్షం వస్తుంది, కానీ నువ్వు చదివిన చదువు వల్ల నీకు మోక్షం రాదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు చదివిన చదువు వల్ల చదువుకో, అలాగని చదువు మానేసి కూర్చోమని చెప్పటం లేదు నేను. భగవంతుడి ఇచ్చిన జ్ఞానం వల్ల నీకు మోక్షం వస్తుంది, కానీ బ్రహ్మణ మహర్షి గారికి బాహ్యంగా చదివే ఉంది, రామకృష్ణ పరమహంస గారికి చదివే ఉంది, యేసుక్రీస్తుకి చదివే ఉంది, బుద్ధుడికి చదివే ఉంది, వీళ్ళకేం చదువులు లేవు, మూడో తరగతి నాలుగో తరగతి చదువుకున్న వాళ్ళు చదివే ఉంది. అయితే వాళ్ళు మహాగురువులైపోయారు, మహాజ్ఞానులైపోయారు. అంటే ఇంటి చేత వాళ్ళకి భగవంతుడే స్వయంగా జ్ఞానం ఇచ్చాడు వాళ్ళకి. అంటే ఏ భగవంతుడికి ఏమైనా పక్షపాతం ఉందా? భగవంతుడికి పక్షపాతం లేదు. వాళ్ళకున్న సహృదయాన్ని చూసి, వాళ్ళకున్న విశాలమైన బుద్ధిని చూసి, వాళ్ళు పూర్వజన్మల్లో చేసిన కృషిని చూసి, భగవంతుడి కోసం వాళ్ళు తప్పించిన తపన చూసి, భగవంతుడు స్వయంగా వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా మోక్షాన్ని ఇచ్చాడు. అంటే మనకు కూడా పుస్తకాలు చదవచ్చు, చదవకపోవచ్చు, అది వేరే విషయం. చదువుకోవటం మంచిదే, చదువు మంచిదే, అది కూడా తపస్సుతోడు సమానే. అంటే చదువు ఒకటి, ధనం ఒకటి, రెండు శక్తులు. మనకున్న చదువుని సద్వినియోగం చేసుకుంటే పుణ్యం వస్తుంది, మనకున్న ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే పుణ్యం వస్తుంది, మనకున్న గౌరవాన్ని సద్వినియోగం చేసుకుంటే పుణ్యం వస్తుంది. అంటే ఆ పుణ్యం ఏమి చేస్తుందంటే, మన మనస్సుకి అంతర్దృష్టి కలగజేస్తుంది. మనం ఎక్కువ దోషాలు చేస్తుంటే, ఎక్కువ లోపాలు చేస్తుంటే, ఆ లోపాలు ఆ దోషాలు మనస్సును బాహ్య దృష్టికి తీసుకెళ్తాయి. ఎక్కువ మంచి పనులు చేస్తుంటే మనస్సుకి అంతర్దృష్టి కలుగుతుంది. ఎవరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, ఎవరు ఏ మతంలో ఉన్నా, మీరు పురుషులైనా స్త్రీ అయినా, మీరు ఏ దేశస్థులైనా ఏ కులస్థులైనా, మీ మనస్సుకు అంతర్దృష్టి కలగకుండా, మనస్సుకు అంతర్ముఖం అవ్వకుండా, లోపల ఎలా చూసుకోవాలో మీకు చేత కాకుండా, లోపల ఉన్న దేవుడు మీకు కనపడడు. మీకు బయట చూపు అలవాటు ఉంటే గుళ్ళో ఉన్న దేవుడు కనిపిస్తాడు. లోపల చూపు ఉన్నవాడికి లోపల దేవుడు కనిపిస్తాడు, కానీ లోపల చూపు లేనివాడికి, అంతర్దృష్టి లేనివాడికి, అంతర్ముఖత్వం లేనివాడికి లోపల దేవుడు కనపడడు. మీరు కోటి జన్మలెత్తిన తర్వాత కూడా కోరిక, కోపము, ఆశ, ఈ మూడే మన చేత చెడు చేయించి, ఈ మూడే మన చేత చేయిస్తూ ఉంటాయి. ఈ కోరిక లేనివాడు, కోపము లేనివాడు, ఆశ లేనివాడు, బయట వాడు ఎవడన్నా దోషం చేయమని ప్రోత్సహించిన వాడు చేయడు. ఈ మూడు ఉన్నవాడే చేస్తాడు. ఒకటి కోరిక, రెండు కోపము, మూడేమిటి ఆశ. మనం ఏమనుకుంటామంటే ఆశ పడితే ఎక్కువ వచ్చేస్తుంది, ఆశ లేకపోతే తక్కువ వస్తుందేమో అనుకుంటాం. ఏదైనా పని చేసేటప్పుడు ఆశ ఉంటే ఎక్కువ వచ్చేస్తుందేమో అనుకుంటాం. కొంతమంది అంటూ ఉంటారు, వాడు నోరు సూది గద్దంతుంది, ఆశ ఆకాశవంతుందని. కొంతమంది మనుషులు నోరు ఎంత ఉంటుందంట, సూది గద్దంత నోరు ఉంటుందంట, ఆశ చూస్తే ఆకాశవంత ఉంటుందట. అంటే ఇంటికి చెప్తున్నాడే మన ఆశపడిన దాన్ని బట్టి వచ్చేది, మన అర్హతను బట్టి. మన నోరు సూది బద్దం ఉంటే అంతే లోపలికి ఫుడ్ అడుగుతుంది, కానీ ఇంత ఫుడ్ అడగదు. అంటే మన అర్హత ఎంత ఉందో, మనకు యోగ్యత ఎంత ఉందో, మనం పూర్వజన్మలో చేసిన కృషి ఎంత ఉందో, ఏదైనా గౌరవం వచ్చినా లేకపోతే విద్య వచ్చినా ధనం వచ్చినా మన ఈ దేహ ప్రారంభం అనుగుణంగానే నీకు ఈ విద్య వచ్చినా ధనం వచ్చినా వస్తుంది, కానీ నీకు ఆశ ఎక్కువ ఉండటం వల్ల వచ్చేది నీకు. అంటే ఈ కర్మఫలదాత భగవంతుడి పేరు కర్మ ఫలదాత. అంటే నీవు కర్మ చేసినా ఫలాన్ని ఇచ్చేవాడు ఆయన. నీకు ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలాగ ఇవ్వాలో అది ఆయన పంచిపెడతాడు. కానీ నువ్వు అడిగినంత ఎప్పుడు, ఒకసారి నువ్వు అడిగిన దానికంటే నీకు ఒకరు అర్హత ఎక్కువ ఉంటే ఎక్కువ ఇస్తాడు. నీకు నిజంగా యోగ్యత ఉందనుకో, నువ్వు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. అడగకపోతే మొత్తం అన్ని వేసుకోవచ్చు నీకు. అంటే నువ్వు మనం ఏమనుకుంటావు అంటే, మనకు కోరిక లేకపోతే, ఆశ లేకపోతే ఫలితం రాదేమో అనుకుంటాం. అంటే ఫలితం నీ చేతిలో లేదు, ఈశ్వరుడి చేతిలో ఉంది. నీ అర్హతను బట్టి, యోగ్యతను బట్టి ఇస్తూ ఉంటాడని. అంటే నువ్వు నీ పని ఏదో నిర్మలంగా చేసుకుపో, కానీ అవి వచ్చేదేదో వస్తుంది, రానిదేదో రాదు. నువ్వు మటుకు నిర్మలంగా ఉండు. ఏదొచ్చినా కాలప్రవాహంలో కొట్టుకుపోతాయి. మనస్సుకు ఆధారం హృదయం, మనస్సుకు ఆధారం చైతన్యం, మనస్సుకు ఆధారం భగవంతుడు. అంటే సినిమా చూసే వాళ్ళు బొమ్మలను చూస్తున్నారు, కానీ అటు ఇటు కదిలే బొమ్మలను చూస్తున్నారు, కానీ బొమ్మలకి ఆధారంగా ఉన్న తెరను ఎవరు చూడరు. అదేవిధంగా మనం కూడా ఈ శవాలనే చూస్తున్నాం, కానీ ఈ షాడోస్నే చూస్తున్నాం, కానీ ఈ బొమ్మలనే చూస్తున్నాం, కానీ ఈ శవాలకు ఆధారంగా ఉన్న వస్తువును మనం చూడటం లేదు. అంటే బొమ్మలు కనిపించినా కనిపించకపోయినా ఏ విధంగా అయితే ఆ తెర ఎలా ఉంటుందో, అలాగే సృష్టి ఉన్నా లేకపోయినా సద్వస్తువు సత్యవస్తువు ఆ పరబ్రహ్మం ఎప్పుడూ ఉంటుంది. అది లోకం అంతా వ్యాపించింది, పైన ఉంది, కింద ఉంది, కుడి వైపున ఉంది, ఎడం వైపున ఉంది, అన్ని చోట్ల ఉంది, మన హృదయంలో కూడా ఉంది. ఆ వస్తువు అంతటా ఉంది, మన హృదయంలో కూడా ఉంది. అంతటా ఉన్న వస్తువు కూడా ఒక ముందు వెళ్లకు, నీ హృదయంలో ఉన్న వస్తువు ఏంటో నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మీరు భగవంతుడు మాటలు మరిగిపోయి, భగవంతుని మరిగిపోయి, మీ అహంకారం చుట్టూరు, మీ మనస్సు చుట్టూరు తిరుగుతూ, మీ రాగద్వేషాలు చుట్టూరు తిరుగుతూ, అదే నిజమని మీరు అనుకుంటున్నారు. ప్రతి మనిషికి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. ఆ ఇష్టాలు చుట్టూ అయిష్టాలు చుట్టూరు తిరుగుతుంటే నీ మనసుకు లోపల కలగలుగుతున్నాను. దేవుడు లోపల ఉన్నాడు. అంటే నువ్వు నీ ఇష్టం నీ ఇష్టం చుట్టూరు తిరుగుతుంటే భగవంతుడు నీకు దర్శనం ఇవ్వడు, భగవంతుడు సాక్షాత్కారం నీకు కలగదు. స్నేహాలు ఉంటాయి, ఎవరు నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన స్నేహితుడు కాదనేటువంటి విచక్షణే మనకు లేదు, మనం కనిపెట్టలేం. అంటే కొంతమంది మామూలుగా మనకు అన్ని పరిస్థితులు బాగుంటే స్నేహాలు చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా అకస్మాత్తుగా కష్టం వచ్చింది అనుకుని వెంటనే వదిలేస్తారు. మన శ్రేయస్సు కోరేవాళ్ళెవరు, మన శ్రేయస్సు కోరని వాళ్ళెవరో తిరిగిన మనకి దేవుడు ఎలా తెలుస్తాడండి? అంటే కనిపిస్తున్న మనుషుల్లోనే నీ శ్రేయస్సు ఎవరు కోరుతున్నారో, నీ శ్రేయస్సు ఎవరు కోరటం లేదో తెలియని నీకు ఆమాత్రం వివేకం, ఆమాత్రం ప్రజ్ఞ, ఆమాత్రం బుద్ధి, ఆ సూక్ష్మ బుద్ధి స్థూల విషయంలోనే నీకు తెలియనప్పుడు సూక్ష్మ విషయంలో ఎలా తెలుస్తుంది? అజ్ఞాని మనస్సునే చూస్తాడు, మనస్సుకు ఆధారంగా ఉన్న వస్తువును చూడడు. ఆత్మ గురించి దానికి తెలియనే తెలియదు. ఎవరికి? అజ్ఞానికి ఆత్మ గురించి అసలు తెలియనే తెలియదు. మనకి మన కళ్ళకు కనిపిస్తున్న ఈ ప్రపంచానికి ఖగోళానికి ఆధారంగా ఒక వస్తువు ఉందన్న సంగతి వాడికి తెలియనే తెలియదు. ఉందని కూడా వాడికి తెలియదు. ఇంక వాడేం ప్రయత్నం చేస్తాడు? మనం పూజించే భగవంతుడు మన హృదయంలో ఉన్నాడు అనే విషయం నీకు తెలియనప్పుడు దాన్ని తెలుసుకోవడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైనా కాశీపట్నం గురించి మనం వింటే ఎప్పుడైనా కాశీ వెళ్ళాలనే బుద్ధి పుడుతుంది. అసలు కాశీ గురించే మనం ఎప్పుడూ విన్నప్పుడు ఇంకా కాశీ వెళ్ళాలని బుద్ధి ఎలా కలుగుతుంది? అదేవిధంగా నీ హృదయంలో ఏదో ఉందని వస్తువు ఉన్నప్పుడు దాన్ని శ్రవణం చేయగా చేయగా వినగా వినగా దాన్ని చేరుకోవాలి, వస్తువుని చేరుకోవాలనే బుద్ధి నీకు కలుగుతుంది. వినగా వినగ విసుగు లేకుండా వినాలి. మన హిందూ మతంలో పూజలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు, కానీ ఆత్మజ్ఞానం గురించి శ్రవణం చేయటం కానీ, ఆత్మజ్ఞానం గురించి తెలుసుకోవాలి కానీ, ఆత్మని ధ్యానం చేయాలి కానీ, అసలు వస్తువుని సత్య వస్తువుని అల్టిమేట్ రియలైజేషన్ని ఫైనల్ రియలైజేషన్ని లాస్ట్ రియలైజేషన్ని పొందాలనే కాంక్ష కూడా తక్కువ. ఎవరో కొద్దిమంది ఉంటారు. అసలు సబ్జెక్టే వినప్పుడు పొందాలనే కాంక్ష నీకు ఎలా కలుగుతుంది? నువ్వు ముందు సబ్జెక్టు వినాలి. సబ్జెక్టు వింటే మనకు సబ్జెక్టు ప్రధానంగా ఉండాలి. అంతేకాని ఇష్టాలు అయిష్టాలు ముఖ్యం కాదు, సబ్జెక్టే ప్రధానంగా ఆలోచించాలి. జీవితంలో కొంతమందికి ఉడుదుడుకులు ఉండవు. అంటే కొంతమందికి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు అలా నిండుకుండలే ఉంటారు కొంతమంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఆలోచనే ప్రధానం కానీ ఇక్కడ మనసు చుట్టూరు తేగరు వాళ్ళు. అది ఇక్కడ భగవాన్ చెప్పింది. కొంతమంది ఏది రానివ్వండి, మంచి రానివ్వండి, చెడు రానివ్వండి, కష్టం రానివ్వండి, సుఖం రానివ్వండి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోరు, కష్టం వచ్చినప్పుడు కుంగిపోరు, ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటారు. వాళ్ళకి ఆలోచనే ప్రధానం, అమృతమే ప్రధానం, వాళ్ళకి ఆ సూక్ష్మ బుద్ధే ప్రధానం, వివేకమే ప్రధానం. కానీ ఈ రాగద్వేషాలు, ఈ అహంకారం ప్రధానం కాదు వాళ్ళకి. ఒక విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా మీకు మంచి జరిగితే సంతోషం వస్తాంటే, ఏదైనా చెడు జరిగితే అంటే దుఃఖం వస్తాంటే మీ అహంకారం పెరుగుతుందని అర్థం చేసుకోండి. మీరు అహంకారం పెరిగిపోతూ ఉంటుంది మనకు తెలియదు. దేవుడు చూస్తే లోపల ఉన్నాడు, మనసు చూస్తే ఎప్పుడూ బయట తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడూ బయట తిరిగే మనసుకు లోపల ఉన్న దేవుడు ఎలా కనిపిస్తాడు అయ్యా, ఈ మాత్రం కూడా నీకు అర్థం అవటం లేదా, ఎంత చెప్పినా అంటున్నాడు ఈయన. ఈ మహర్షి, ఈ స్వామి ఏమంటున్నారంటే, అంటే మీరు ఇప్పుడు ఇంట్లో ఇప్పుడు రంగరాజు గారు ఉన్నారనుకోండి, వారి ఇంట్లో ఏదో గడియారం పోగొట్టుకున్నారనుకోండి, వారి ఇంట్లో గడియారం పోగొట్టుకుని వచ్చి స్కూల్లో ఆడినాళ్ళు వెతుకున్నా దొరకదు. ఆ ఇంటికాడ పోగొట్టుకున్న వస్తువు ఇంటికాడ వెతికితే పోనీ ఇవాళ కాకపోయినా రేపైనా దొరుకుతుంది ఆయనకి. ఇంటికాడ పోగొట్టుకున్న వస్తువు ఈ స్కూల్లోకి వచ్చి వెతికితే, 6 నెలలు వెతికితే దొరకదు. ఎందుకంటే ఆ వస్తువు ఇక్కడ లేదు కాబట్టి. ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే, నీ మనసు ఎప్పుడూ బయటకు వెళ్ళిపోతా అంటే ఏ జన్మ కాదన్నమే. ఈ జన్మలో చూస్తే మనసు బాహ్యముఖానికి వెళ్ళిపోతుంది. ఏ జన్మ కాదన్నమే బయటకు వెళ్ళిపోతాంటే నీకు లోపల ఉన్న వస్తువు ఎలా తెలుస్తుంది? అసలు లోపల వస్తువు ఉందని నువ్వు మనస్సును లోపలకు పంపించాలి, మనస్సును లోపలకు తోలుకెళ్ళాలని బుద్ధి నీకు లేనప్పుడు వస్తువు ఎలా తెలుస్తుందో అయ్యా? కాశీ వెళ్ళాలనే సంకల్పం కూడా నీకు రాకుండా నువ్వు కాశీ ఎలా వెళ్ళగలవు? అందుచేత ఇక్కడ ఏమి చెబుతున్నారంటే, స్వామి నీ మనస్సు ఎప్పుడు బాహ్యముఖానికి తిరుగుతుంటే లోపల ఉన్న వస్తువు నీకు తెలియదు. అంటే మన మనస్సు బాహ్యానికే అలవాటు పడిపోయి ఉంది. నీ మనస్సును బాహ్య దృష్టి నుంచి మళ్లించి ఎవడైతే నీకు అంతర్దృష్టి కలగజేస్తాడో వాడే నీకు గురువు. ఏ కారణాల వల్ల మనస్సు బాహ్యానికి విజృంభిస్తుందో ఆ కారణాలను రిమూవ్ చేసి, ఆ కారణాలను తొలగించి నీ మనస్సుకి అంతర్దృష్టి కలగజేసేవాడే నీకు గురువు. వెనక ముసలమ్మ గారికి ఇంట్లో ఒక వస్తువు పోయిందట, బయటకు వచ్చి వెతుక్కుంటాందట ఆవిడ. ఏమమ్మా ఏమిటి వెతుకుతున్నావు అన్నారట రోడ్డు మీద వెళ్ళేవాడు. బంగారం, నా గురుసు బంగారం పోయిందండి, అంటే నేను వెతుక్కుంటున్నాను అందటం. అంటే ఎక్కడ పోయింది అన్నారట. అంటే మా ఇంటికాడే పోయిందని ఆవిడ అందటం. మరి ఎక్కడ ఇంటికి వెతుకుతున్నావు? రోడ్డు మీద అన్నారట వాడు. అంటే మా ఇంట్లో వెతుకుతాం అనుకుంటే చీకటిగా ఉందండి, అంటే రోడ్డు మీద వెతుకుతున్నాను అందట. మన పరిస్థితి అలాగా ఉంది. లోపల చూస్తే మనకి చీకటి కనిపిస్తుంది, కానీ ఇంకేం కనిపించడం లేదు. ఆవిడ అందకండి ఇంట్లోనే పోయింది పోవటం, కానీ ఇంట్లో వెతుకుతా ఉంటే చీకటిగా ఉంది, అంటే రోడ్డు మీద పడ్డాను అందరికి. మన పూజలు మన సాధనలు అలాగే ఉన్నాయి. అంటే లోపలికి వెళ్ళటం చేతకాక మనకి, అంటే లోపలికి దిగటం చేతకాక, ఆ బరువు లేక ఆ తూకం లేక బయట వెతుక్కుంటున్నాం దేవుణ్ణి. ఆ ముసలమ్మ చేసే పద్ధతిగానే మనం కూడా చేస్తున్నాం. లోపల పోయింది నాకు తెలుసు, కానీ లోపల వెతుకుతూ ఉంటే అంతా చీకటిగా ఉంది, అంతే రోడ్డు మీద పడ్డాను అందరికి. అంటే వస్తువు ఒక చోట ఉండి నువ్వు మరొక చోట కనుక వెతుకుతుంటే నువ్వు కోటి జన్మలు ఎత్తినా నీకు ఆ వస్తువు దొరకదని చెప్పడం కోసం ఈ ఉదాహరణ చెప్పారు. కృష్ణుడు గీతలో ఏమని చెప్పాడంటే, మాకుశాంతి లేదు, మాకుశాంతి లేదు, మాకుశాంతి లేదు అంటారు అందరూ. అహంకారం ఉందని చెప్పి, మమకారం ఉందని చెప్పి ఏ మనిషికి శాంతి కలగదని చెప్పాడు. ఎవరికైతే అహంకారం ఉందో, ఎవరికైతే మమకారం ఉందో, ఆ రెండు ఉన్నవాడికి శాంతి కలగదు. ఆ రెండు ఎవడైతే త్యాగం చేస్తాడో వాడికి మాత్రమే శాంతి కలుగుతుందని. ప్రపంచంలో చాలా త్యాగాలు ఉన్నాయండి. పెద్ద త్యాగం ఏంటంటే నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టడం పెద్ద త్యాగం. కొండలో అన్నం ఉంది, పైన మూత ఉంది. కొండలో అన్నం ఉన్నప్పటికీ పైన మూత ఉంటే నీకు లోపల అన్నం కనపడదు. అంటే నీ అహంకారమే, నీ హృదయంలో ఉన్నటువంటి అమృతం నీకు కనపడకుండా నీ అహంకారం అడ్డొస్తుంది. ఆ మూతని ఎవడైతే తీయగలుగుతాడో, ఆ మూతని ఎవడైతే తీయగలుగుతాడో వాడు పెద్ద త్యాగి. ఎందుకంటే లోపల ఉన్న అన్నం, లోపల ఉన్న ఆనందం వాడికి దర్శనం ఇస్తుందని. అయితే ఆ మూతను తీయటానికి మనం ఇష్టంగా లేం. ఎన్ని శాతంలో చేసినా, ఎంతమంది పెద్దలను దర్శనం చేసినా, ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఆ అహంకారం అనే మూకుణ్ణి, అహంకారం అనే మూతను మనం తీయలేకపోతున్నాం. కారణం ఏంటంటే అహంకారం అనే మూత మనకు ఎలా కనిపిస్తామంటే బంగారంలా కనిపిస్తాం. ఏ మట్టి కింద కనిపిస్తే తీసుకెళ్ళవతలు పడేది. మన అహంకారమే మనకు బంగారం కింద కనిపిస్తాను. ఈ బంగారానికి ఎవడు విడిచిపెడతాడండి? ఎవడో విడిచిపెట్టడం. అంటే నీ అహంకారం నీకు బంగారం కింద కనిపించినప్పుడు దాన్ని ఎలా త్యాగం చేస్తావు? త్యాగం చేసేది లేదన్నప్పుడు లోపల ఉన్న వస్తువు నీకు తెలిసేది లేదని భగవాన్ చెప్పింది. ఏంటంటే నీ శరీరం పడిపోకముందే, నీ శరీరానికి మరణం రాకముందే, నీ హృదయంలో ఉన్నటువంటి మరణం లేని వస్తువుని తెలుసుకుంటే నీ పని పూర్తయిపోతుంది. ఒకవేళ నీ శరీరం మరణించకముందు కనుక నువ్వు మరణం లేని వస్తువును తెలుసుకోలేకపోతే నీకు పునర్జన్మ వస్తుంది. అంటే మనం ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఏమి చేయాలంటే పాత సంస్కారాలను తగ్గించుకోవాలి, కొత్త సంస్కారాలు ఎక్కువ రాకుండా చూసుకోవాలి. ఏం లేదు, మనస్సు మనస్సు అంటే మన కళ్ళకు కనపడటం లేదు. మన శరీరం మన కళ్ళకు కనిపిస్తుంది కానీ నీ మనస్సును నాకు చూపించంటో మీరు చూపించలేరు. మనస్సు అంటే మన కోరికలు, మన వాసనలు, మన సంస్కారాలు, మన అలవాట్లని మూట కడితే ఆ మూట ఎలా ఉంటుందో అదే మనస్సు. అంటే నీ మనస్సులో ఏ సంస్కారాలు అయితే ఉన్నాయో, ఏ వాసనలు అయితే ఉన్నాయో బాగా అర్థం చేసుకోండి. అది ఏం చేయాలంటే పునర్జన్మ తీసుకొచ్చే వాసనలు తగ్గించుకోవాలి. ఆల్రెడీ నీ లోపల ఉన్నటువంటి వాసనలు తగ్గించుకోవాలి. బయట వాసన పునర్జన్మ వాసన ఎక్కువ తీసుకొస్తుంటే అటుని రాకుండా అడ్డుకోవాలి. అంటే ఉన్న వాసన తగ్గించుకోవాలి, కొత్త వాసన రాకుండా చూసుకోవాలి. అదే సాధన యొక్క లక్ష్యం. భగవంతుని మీద భారం వేసి మనం జీవించమని కనుక నేర్చుకుంటే ఇప్పుడే నీకు దుఃఖం అంతా తగ్గిపోతుంది. భగవంతుని మీద భారం వేసి జీవించడం నేర్చుకుంటే ఎప్పుడో కాదు, ఇప్పుడే ఇక్కడే ఈ గుమ్మడూరులో ఉండగానే మీకు దుఃఖం అంతా నశిస్తుంది. కర్తృత్వం పెట్టుకోవడం వల్ల పెయిన్ వస్తుంది, దుఃఖం వస్తుంది, ఒక బాధ వస్తుంది. కర్తృత్వం పెట్టుకోకపోతే వెంటనే దుఃఖం నశిస్తుంది. మనం చేసే పని హృదయపూర్వకంగా చేయటం, హృదయపూర్వకంగా చేస్తున్నామో లేదు ఈశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. డెడికేటెడ్గా డివోటెడ్గా కనుక చేస్తే ఆ పని ఈనాటికైనా మన శరీరాలన్నీ చనిపోయిన తర్వాత కూడా ఆ పనిని సక్సెస్ చేసేవాడు అనేక మంది ఈ లోకంలోకి వస్తారు ఈశ్వర సంకల్పం వల్ల. ఒకవేళ మనం మంచి పని ఏదైనా తలపెట్టామనుకోండి, మధ్యలో మన శరీరం చనిపోయింది అనుకోండి, కంగారు పడక్కర్లేదు. భగవంతుడు ఉంటాడు, మనకంటే బాగా చేసేవాడిని, ఆ పని బాగా పనిచేసి ఆ పని బాగా పూర్తి చేసేవాడిని భగవంతుడు మంచి జీవుల్ని భూమి మీదకి పంపిస్తాడు. అది భగవంతుడి యొక్క కృప. ధ్యానం అంటే ఒక వస్తువు మీద మనస్సు నిలబెట్టి ఉంచడం ధ్యానం. నీకు ఏ దేవుడైతే ఇష్టము, ఏ వస్తువు అయితే ఇష్టము, ఒకే వస్తువు మీద అక్కడ నిలబెట్టి ఉంచాలి. ఎంతో కొంత మీరు ప్రయత్నం చేయాలి. మీ శరీరానికి మరణం రాకముందే మనం లేని వస్తువుని మీరు తెలుసుకోవాలి. పక్షులు గాల్లో ఎగురుతున్నాయి, చేపలు నీటిలో ఈస్తున్నాయి, మనుషులు భూమి మీద తిరుగుతున్నారు. జ్ఞానం లేకపోతే పక్షులు ఎంతో, చేపలు ఎంతో, మనం కూడా అంతే. అయ్యేమో గాల్లో తిరుగుతున్నాయి, అయ్యి పక్షులు గాల్లో తిరుగుతున్నాయి, మనం ఏ భూమి మీద తిరుగుతున్నాం, చేపలు ఏమో చెట్లు తిరుగుతున్నాయి. జ్ఞానం కనుక లేకపోతే ఆ పక్షులతోటి ఆ చేపలతోటి మనం సమానం. ఉరికి తిరగటం భూమి మీద తిరుగుతున్నాయి, పైన ఎగురుతున్నాయి, ఈ చేపలు ఏమో చెట్లు ఉన్నాయి. కానీ మామూలు లోపల కనుక జ్ఞానం లేకపోతే, ఆ సత్య సాక్షాత్కారం కనుక మనకు లేకపోతే, మనం ఎవరో మనకు తెలియకపోతే చేపలతోటి పక్షులతోటి కూడా సమానమే మనం. అయితే మనం ఎవరో మనం తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఏదైతే నువ్వు నేను 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 అంటున్నావో అది అబద్ధమైన నేను, అది దేహగతమైన నేను. దానికే కోరికలు వస్తున్నాయి. నిజమైన నేనుకు కోరికలు రావు, అబద్ధమైన నేనుకు కోరికలు వస్తున్నాయి. ఈ కోరికలన్నీ మనకు అనేక కోరికలు ఉన్నాయి, అనేక సందేహాలు ఉన్నాయి, అనేక సంకల్పాలు ఉన్నాయి, అనేక ఊహలు ఉన్నాయి. అనే ఇవన్నీ ఎవరికి వస్తున్నాయి? ఈ నేనుకు వస్తున్నాయి. ఈ కోరికలు వచ్చే నేనెవరు అది కూడా తలంపే. ఈ కోరికలు వచ్చేవరు నేనెవరు అని నువ్వు ప్రశ్నించుకో. ఈ కోరిక నువ్వు ఉన్నా కాబట్టి కోరికలు వస్తున్నాయి, కానీ నువ్వు లేకపోతే కోరికలు రావు. ఈ కోరికలన్నీ నీకు వస్తున్నాయి. ఆ కోరికలు వచ్చే ఈ నేనెవరని ఆ నేను నువ్వు ప్రశ్నించుకో. ఆ నేనుని ప్రశ్నించుకుని అది ఎక్కడైతే పుడుతుందో అక్కడ వరకు దాన్ని తరుగుకెళ్ళు, దాన్ని వెంటాడు. అక్కడ తరుగుకెళ్ళు, తరుగుకెళ్తే దానికి పుట్టిన చోటనేటువంటి చైతన్యంలోకి వెళ్ళి ఆత్మలోకి వెళ్ళి ఇది కరిగిపోతుంది. ఇక నువ్వు బాగా అర్థం చేసుకో. అప్పుడు ఈ అబద్ధమైన నేను అక్కడ కరిగిపోతే నువ్వేమి పోవు, నువ్వు ఎలా నిగురుతావు? చైతన్యంగా, ఆత్మగా, అఖండంగా, చావు లేని స్థితికి ఎదిగిపోయి నిగిరిపోతావు. నువ్వు అక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు. రమణ మహర్షి గారికి గాథలు చెప్పే అలవాటు తక్కువ, పురాణాల్లో చెప్పే మాటలు కూడా ఆయనకు అలవాట్లేదు. గాథలు తక్కువ, గాథల వల్ల బాధలు వస్తాయంటారనా? మీ ఇంట్లో బాధలు మీరే పడలేకపోతున్నారు, ఇంకా పురాణాల్లో గాథలు ఎందుకని ఆయన చెబుతూ ఉంటారు. అంచేత నువ్వు ప్రత్యక్షంగా నువ్వు ఉన్నావు కదా, ఇవన్నీ అబద్ధమైన నేను, ఈ కోరికలన్నీ అబద్ధమైన నేనకేం, లేకపోతే ఈ అప్స్ డౌన్స్ కూడా అబద్ధమైన నేనకేం, నీకేదో నాకు ఏదో కష్టాలు వస్తున్నాయి, లేకపోతే సుఖాలు వస్తున్నాయి, దుఃఖాలు వస్తున్నాయి, ఇవన్నీ అబద్ధమైన నేనకేం, అన్ని నేనికి వస్తున్నాయి, అబద్ధమైన నేనకు వస్తున్నాయి, ఇవన్నీ ఏ నేనికి వస్తున్నాయి, ఆ నేను విచారణ చెయ్యి, అది ఎవరో నువ్వు తెలుసుకోవడానికి ప్రశ్నించు, నువ్వెవరు నువ్వెవరో ఇతరులను ప్రశ్నించే బదులు ఆ నేను నువ్వు ప్రశ్నించుకో, ఇతరులను ప్రశ్నిస్తున్నావు నువ్వు ఎవడో అని, అలాగే ఆ నేను నువ్వు ప్రశ్నించుకో, ప్రశ్నించుకుంటే అది వెనక్కి జంకుతుంది, నువ్వు ఎవడని ప్రశ్నించుకు, ఈ కోరికలు వస్తున్నటువంటి నేనెవరని నువ్వు ప్రశ్నించుకుంటే ఆ నేను ఉపసంహరించబడుతుంది, అది చైతన్యంలోకి జరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఉపసంహరించబడిందో దానికి వచ్చిన కోరికలు కూడా జారిపోతాయి, జరిగితే అది హృదయంలోకి వెళ్ళి లయమైపోతుంది. ఎప్పుడైతే అది వెళ్ళి ఆత్మలో లయమైపోయినప్పుడు నువ్వు తొందరపడక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు, అప్పుడు అహంకారంగా మిగలవు, దేహంగా మిగలవు, మనస్సుగా మిగలవు, ఆత్మగా మిగిలిపోతావు. అది చాగులేని స్థితి. మానవ జాతి అంతా కూడా ఆ స్థితిని పొందటం కోసమే ప్రయత్నం చేస్తుంది. ఈ కోట్లాది జన్మలు ఎత్తటం కూడా వస్తువును తెలుసుకోవడం కోసమే. అందుకే కృష్ణుడు ఏమని చెప్పాడంటే గీతలో బహుజన్మల్లో ఎవరో కోట్లాది జన్మలో కొద్ది మంది కృషి చేస్తారు, అలా కొద్ది మంది కృషి చేసిన వాళ్ళు ఎవడో ఒక్కడే వస్తువును పొందుతాడు అని చెప్పాడు. అంటే ఎందుకంటే మీరు సాధన చేసేటప్పుడు మీరు కొంత దూరం సాధన చేసిన తర్వాత కొంతమంది బాహ్యమైన ఆకర్షణకు లోబడి పడిపోతూ ఉండొస్తాం. అంటే చివరి స్థితికి ఆ చిటారు కొమ్మకి, ఆ పరమస్థితికి, ఆ ఫైనల్ స్టేట్కి చివరి రొబ్బకెళ్ళి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అది బహుజన్మల పుణ్య ఫలం. అది బహుజన్మల్లో వాడు కృషి చేస్తేనే కానీ ఆ వస్తువును పొందలేడు. నువ్వు చెప్పే నేనే ఎక్కడైతే కరిగిపోయిందో, ఎక్కడ కరుగుతుంది, ఆత్మలో కరుగుతుంది, ఎక్కడ అణుగుతుంది, అది ఆత్మలో అణుగుతుంది. ఆత్మలో కరిగిపోయాక, ఆత్మలో అణిగిపోయిన తర్వాత నువ్వు పోవు. నువ్వు ఎవరో ఆత్మగా ఉంటావు, ఆత్మ కాబట్టి నువ్వు ఆత్మగా నిండిపోతావు. ఆత్మకి చావు లేదు కాబట్టి నీకు చావు లేదు అన్న సంగతి నీకు తెలుస్తుంది, అసలు మరణం కూడా తలంపన్న సంగతి నీకు తెలుస్తుంది అని ఇక్కడ స్వామి చెబుతున్నాడు. నాకు అజ్ఞానం ఉంది, అజ్ఞానం పోగొట్టుకోవడం ఎలాగని మామూలు పరిభాషలో అడుగుతున్నాడు. భగవాన్ అంటే ఎవరికి అజ్ఞానం ఉంది, ఎవడు రావాడు, ఎవడరా అజ్ఞానం, అజ్ఞానం అంటున్నా ఎక్కడ ఉండదు అజ్ఞానం, అజ్ఞానం నిజంగా లేదు, నువ్వు ఎవడో నేను తెలియకపోవటం అజ్ఞానం, అజ్ఞానం ఎవరికి ఉంది, ఈ అబద్ధమైన నేనకి అజ్ఞానం ఉంది, ఈ అబద్ధమైన నేను అడిగిపోతే ఇంకా అజ్ఞానం ఎక్కడ ఉంటుంది, అజ్ఞానం ఎక్కడ ఉంటుంది, అజ్ఞానం ఎక్కడ ఉంటుంది. ఇప్పుడు నన్ను బలమే పుడిచిపెట్టారు, ఈ బలలు ఆదేశాలు కూడా ఎక్కడ పడతాను, కింద పడిపోతాను. అలాగే అజ్ఞానానికి సపోర్ట్ ఉంటే అబద్ధమైన నేను, దేహగతమైన నేను, ఈ బాడీ బాగుండే, ఈ ఫాలోవర్స్ అయ్యి, ఈ ఆర్టిఫిషియల్, ఈ మదర్ ఫ్యాక్ట్. అజ్ఞానం అంటే నీకు దేహగతమైన నేనున్నప్పుడే అజ్ఞానం ఉంటుంది. అంటే ఆ దేహగతమైన నేను ఎప్పుడైతే అణిగిపోయింది అక్కడ అజ్ఞానం ఉండాలన్నా ఉండలేదు. అంటే సూర్యుడు ఉదయించిన తర్వాత చీకటికి ఉండాలన్నా ఉండలేదు, నీ ఇంట్లో దీపం వెలిగించుకున్నాక చీకటి ఉండాలన్నా ఉండలేదు. అలాగే అజ్ఞానం పోగొట్టుకోవాలి, అజ్ఞానం పోగొట్టుకోవాలని ఈ దంపుడు మాటలు, ఈ దంపుడు పాటలు అందరికీ అలవాటైపోయినాయి. అజ్ఞానం పోగొట్టుకోవడం కదా ఊటే కదా, నీకు అబద్ధమైన నేను మీద ఆధారపడి ఉంది, అబద్ధమైన నేను తీసే, అజ్ఞానం ఎక్కడ ఉంది అది తీసేస్తేనే. అంటే అజ్ఞానానికి ఏ నేనైతే ఆధారంగా ఉందో ఆ నేనని తీసేస్తే ఇంకా అజ్ఞానం అనేది నేనే లేదు. అంటే నువ్వు ఎవడో నీకు తెలిసాక అజ్ఞానానికి పట్టలేదు. అజ్ఞానం అంటే ఏమిటి, నువ్వు ఎవడో నీకు తెలియకపోవటం అజ్ఞానం. నువ్వెవడో నీకు తెలియకుండా ఎవరు అడ్డొస్తున్నారు, అడ్డొచ్చి వాడిని, అడ్డొచ్చే తలంపుల్ని, అడ్డొచ్చే మొదటి తలంపుని, అడ్డొచ్చే ఇతర తలంపుల్ని, నీ సంస్కారాన్ని, నీ వాసనని తీసేయటం సాధన యొక్క ప్రయోజనం. నువ్వు విచారణ చేసినా, నువ్వు ధ్యానం చేసినా, ఆ జపం చేసినా, ఆ పూజ చేసినా, ఎక్కర్లకెళ్ళినా అడ్డొచ్చే ఆటంకాలను తీసేయటమే సాధన యొక్క ప్రయోజనం. అంతకంటే ప్రయోజనం లేదు, వస్తువు నీ లోపల ఉంది, అది స్వయంగా ప్రసాదిస్తుంది. ఏకమక్షరం బుద్ధి నిరంతరం ఉన్నది ఒకటే, అది రెండు కాలేదు, అది మూడు కాలేదు, అది ఒకటిగానే ఉంది, అది ఏకముగానే ఉంది, అది వన్గానే ఉంది, అది ఎక్కడుందంటే నీ హృదయంలో ఉంది. కాలానికి అతీతమైన వాడు కాలంలోకి వచ్చి బోధిస్తాడు వాడు దేవుడు. ఏదైతే టైమ్లెస్, ఏదైతే టైమ్లెస్, అది టైంలోకి వస్తే టైంలోకి వచ్చి టీచ్ చేస్తుంది. టైంలోకి వచ్చి టీచ్ చేసి ఆ టైమ్లెస్ స్టేట్కి నిన్ను తీసుకుపోవడం కోసం, ఆ స్పేస్లెస్ స్టేట్కి నిన్ను తీసుకుపోవడం కోసం బోధిస్తుంది అదే దేవుడు. కృష్ణుడు ఒక టైంలో మనకు కనిపించాడు. ఎందుకు కనిపించాడు వాడు? ఆ టైంలోకి వచ్చి ఆ టైం బౌండ్ బీయింగ్స్ టీచ్ చేసి టైంలో స్టేట్కి తీసుకుపోవడం కోసం వస్తున్న పరమాత్మ. పరమాత్మ అంటే అది టైంలెస్సే, కానీ ఒక టైంలో వస్తుంది, ఒక టైంలోకి వస్తుంది. ఎందుకు? మనం ఉద్ధరించడం కోసం, ఆ స్వరూపం మనకు ఇవ్వటం కోసం కాలాతీతమైన వస్తువు కాలంలోకి వచ్చి మనకు బోధించి మనకు మెరుగవుతూ ఉంటుంది. అది వాడే జ్ఞాని. వాడు భగవాన్ అంటున్నారు, పరిమితులన్నీ అబద్ధమైన నేనులో ఉన్నాయి, ఈ సంకల్పాలన్నీ కూడా అబద్ధమైన నేనికే, ఈ చావులు, ఈ పుట్టుకులు ఇవన్నీ కూడా అబద్ధమైన నేనికే, ఈ తలంపులన్నీ కూడా అబద్ధమైన నేనికే, ఈ లిమిటేషన్స్ అన్ని కూడా మనస్సులో ఉన్నాయి, మనస్సు చచ్చిపోతే ఏం లేదు. మనసు తచ్చిపోతే ఏమీ లేదు అసలు. అంటే నువ్వే సర్వవ్యాపకంగా ఉన్నావున్న సంగతి నీకు తెలుస్తుంది. నువ్వు కాలానికి అతీతంగా, దేశానికి అతీతంగా ఉన్నావు. నువ్వే అన్ని అంతటా నువ్వే ఉన్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది. మనసు చచ్చిపోతే నీ లోపల ఉన్న ఆనందమే నీకు వ్యక్తమవుతుంది, స్వరూపంగా వ్యక్తమవుతుంది. శాంతి స్వరూపంగా వ్యక్తమవుతుంది, సుఖం స్వరూపంగా వ్యక్తమవుతుంది. అయితే ఈ మనసు ఎలా చచ్చిపోతుంది? ఉడికి చచ్చిపోవాలి, చచ్చిపోవాలని చచ్చిపోతుంది. మనకి శరీరం చచ్చిపోతుంది అంటే కంగారు పడుతుంది. కానీ మనసు చచ్చిపోవడానికి మనం ఏం సాధన చేయటం లేదు. మనకి అంచేపు శరీరం కూడా కానీ మనసు కూడా లేదు. అలా మనసు ఒకటి ఉందన్న సంగతి కూడా మర్చిపోయాం మనం. ఆ మైండ్ సగుండుగా ఉందో లేదో ఎవరు చూసుకోవటం లేదు. ఆ మైండ్కి హెల్త్ సరిగ్గా ఉందో లేదో ఎవరు చూసుకోవటం లేదు. ప్రతిదానికి కొంతమంది ప్రతిదానికి రియాక్ట్ అవుతూ ఉంటారు, ప్రతిదానికి అప్సెట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి మెంటల్ హెల్త్ లేదని అర్థం. ఆ మనస్సు చచ్చిపోవాలి, చచ్చిపోవాలంటే అది చచ్చిపోతాం. మహాత్ములు కూడా, మహర్షులు కూడా, యోగులు కూడా, పెద్దలు కూడా సహవాసం చేస్తే ఈ మనస్సు ఎక్కడ లోపల ఉన్నటువంటి భగవంతుడి దగ్గరకు ఉపసంహరించబడుతుంది. ఉపసంహరించబడి అంతర్యామిగా ఉన్న ఆత్మలో అది నిలబడినప్పుడు ఇది కడుగుతుంది. ఇక్కడ బయట లేడు దేవుడు మన హృదయంలోనే ఉన్నాడు. మనకి దేహబుద్ధి ఉంది కాబట్టి బయట ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నాం. అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉన్నాడు. ఆ అంతర్యామి దగ్గరికి ఈ మనస్సును మనం దుంటికెళ్తే ఏమవుతుందంటే ఇది నశిస్తుంది. ఏది ఈ మనస్సు? ఈ మనస్సు నశిస్తుంది. ఇంకా ధ్యానం చేస్తున్నా, విచారణ చేస్తున్నా, ఈ మనస్సును అక్కడికి వెళ్ళమని అడుగుతున్నా, అది వెళ్ళంటుంది. అక్కడికి వెళ్ళంట అంటే జపం చేసి ధ్యానం చేసి అది గింటినా గింటినని చెప్పి కొంత దూరం వెనక్కి వెళ్తాను, మనకి వెనక్కి వచ్చేస్తాను. ఈ బళ్ళోకి ఇష్టం లేని వెళ్ళిన పిల్లలు ఏం చేస్తారంటే ఆ నౌకరు వచ్చి కొంత దూరం లాక్కెళ్తారు, మరి అది పడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేస్తూ ఉంటారు. అలాగే మనసు కూడా ఏం చేస్తారంటే ఏదో గింటికి వెళ్తున్నాం, ఏదో భగవద్గీత కాన్సెప్ట్ పెద్దలు సహవాసం చేసి లోపలికి వెళ్ళి అంటే ఇది అంగుళం వెళ్తాను, మళ్ళీ మనం పరాక ముందు మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, లోపలికి వెళ్ళటం లేదు. ఏంటి కారణం? రమణ మహర్షి గారు ఇదే చెప్పారు. అందరూ గజేతగాళ్ళే, ఎవడో గజని కదలటం లేదు. అందరూ గజేతగాళ్ళనేటండి, పెద్ద పెద్ద ఈతగాళ్ళనే చెట్లు ఏదమన్నారటండి. చెర ఈత మొదలెట్టాక ఎవడో గజని కదలటం లేదటండి. దీనికి కారణం ఏంటంటే ఒకే రహస్యం ఉంది, ఇది మీరు మనసులో పెట్టుకున్న చాలా సీక్రెట్. మనస్సును మనం ఎంత ప్రయత్నం చేసినది లోపలికి వెళ్ళకపోవడానికి కారణం ధ్యానం చేసినా వెళ్ళటం లేదు, విచారణ చేసినా వెళ్ళటం లేదు, ఈ జపం చేసినా వెళ్ళటం లేదు, పూజ చేసినా వెళ్ళటం లేదు, ఎన్ని చేసినా లోపలికి వెళ్ళటం లేదు. దానికి కారణం ఒకటే, మనలో అహంకారం ఉన్నంత కేవలం మనస్సు అక్కడికి వెళ్ళమంటే అది వెళ్ళదు, నటిస్తుంది. వెళ్ళమంటే వెళ్ళి నటిస్తుంది కానీ వెళ్ళదు. అహంకారం ఉంది, నిజంగా దాన్ని విడిచిపెట్టుకోవడం మనకి ఎవరికి ఇష్టం లేదు. అది విడిచిపెట్టుకుంటే మనమే పోతామని భయం మనకేస్తాను. అహంకారంతో ఎప్పుడైతే ఐడెంటిటీ మనకు పోయిందో, మన ఎగ్జిస్టెన్స్ అయిపోతున్నామని మనకు భయం వేస్తాను. అహంకారం మనలో ఉన్న చేపు ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని నదుల్లో స్నానాలు చేసినా, సముద్రాల్లో స్నానాలు చేసినా, గుడి చుట్టూరు తిరిగినా, ఎన్ని చేసినా మనసు హృదయంలో ఉండమంటే ఉండదు. అహంకారం వెళ్ళి దాన్ని తిలకట్టుకుని లాక్కు వచ్చేస్తా ఉంటుంది. ఇంకా అది అసలు ఫండమెంటల్గా ఎవరి అహంకారం విడిచిపెట్టుకోవడానికి సిద్ధంగా లేదు. మీరు ఏగవాళ్ళతో ఒప్పుకోరు, మీ క్షేమం కోరే వాళ్ళు కూడా అన్నమ లేదని ఒక వరుడు అంటే మీరు అంగీకరించరు. ఇంకా మీకు అహంకారం ఎక్కడికి పోదు. అంటే అహంకారం విడిచిపెట్టుకోవడానికి మనం సిద్ధంగా లేం కాబట్టి మీరు ఎన్ని సాధనలు చేసినప్పటికీ మనసు హృదయంలో ఉండదు. చాలా మంది అంతా ఉంటారు, ఏమంటే జపం చేస్తున్నాం, ధ్యానం చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం, ఏంటి లోపలికి వెళ్తున్నది, మనసు మాకు అభివృద్ధి కనపడాలి, అభివృద్ధి కనపడటం, విడిచిపెట్టవలసిన వస్తువుని విడిచిపెట్టడం కానీ మనం సిద్ధంగా ఉంటే కదా. జాగ్రత్త అవస్థలో పరిమితులు ఉన్నాయి, గాఢ నిద్రలో పరిమితులు లేవు. ఏం చేత జాగ్రత్త అవస్థలో పరిమితులు ఉన్నాయి? ఏం చేత గాఢ నిద్రలో పరిమితులు లేవు? గాఢ నిద్రలో మనస్సు లేదు, జాగ్రత్త అవస్థలో మనస్సు ఉంది. మనస్సు వస్తే పరిమితులు వస్తాయి, మనసు చచ్చిపోతే పరిమితులన్నీ చచ్చిపోతాం, లిమిటేషన్స్ చచ్చిపోతాయి. చాలు ఎక్కడుంది? మనస్సులోనుంది. పుట్టుకు ఎక్కడుంది? మనస్సులోనున్నాయి. నీ రాబోయే జన్మల కారణాలు ఎక్కడున్నాయి? నీ మనసులో ఉన్నాయి. నీ పూర్వజన్మలో నువ్వు అనుభవించిన భోగాలన్నీ ఎక్కడున్నాయి? మనస్సులోనే ఉన్నాయి. అంటే మనస్సు నశించినప్పుడు నీకు పరిమితులు, తలంపులు, లిమిటేషన్స్ అన్నీ అణిగిపోతున్నాయి. ఆ గాఢ నిద్రలో మనస్సు తనకి తెలియకుండా, తనకు తెలియకుండా తన సోర్సులోకి వెళ్ళిపోతాను. మనం సరిగ్గా నిద్రపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు మనస్సు తాను మూలంలోకి అది వెళ్ళి అణిగిపోయినప్పుడే మనకు నిద్ర వస్తుంది. కాబట్టి అయితే నిద్ర రాదు. మనస్సు తన సోర్సులోకి వెళ్ళిపోతుంది, తన సోర్సులోకి వెళ్ళి అది అణిగినప్పుడే మనకు నిద్ర వస్తుంది. అంటే మనస్సు లేచినప్పుడు దానికి సంబంధించిన పరిమితులు వస్తాయి, మనస్సు అణిగిపోయినప్పుడు దానికి సంబంధించిన పరిమితులన్నీ కూడా అణిగిపోతాయి. జాగ్రత్త వస్తువులను ఏదో పని చేసుకుంటున్నావు, ఏదో పొట్ట కోసం తిప్పలు పడుతున్నావు, గాఢ నిద్రలో శుభ్రంగా నిద్రపోతున్నాం, గాఢ నిద్రలో మనకి ఎనర్జీ వస్తుంది, బాగా సౌండ్ స్లీప్ వచ్చింది అనుకోండి బాగా ఎనర్జీ వచ్చేస్తుంది, అంటే మైండ్ బాగా రెస్ట్ తీసుకుంటుంది గాఢ నిద్రలో. మరి గాఢ నిద్ర నీకు మంచిదే, జాగ్రత్త అవస్థ కూడా మంచిదే. నువ్వేదో పని చేసుకుంటున్నావు జాగ్రత్త అవస్థలో నీ పొట్ట కోసం, గాఢ నిద్రలో నీ మనసు రెస్ట్ తీసుకుంటుంది. ఈ మధ్యలో ఈవిడొచ్చాడేంటి, ఎవడు ఈ స్వప్నాలు వస్తున్నాయి, కళ్ళు వస్తున్నాయి, ఈ స్వప్నాలు ఏంటి కానీ ఆచార్య వారిని అడిగితే ఆచార్య వారు ఏమన్నారంటే, ఒకసారి జాగ్రత్త అవస్థలో నువ్వు పెద్ద మనిషిలాగా ఉంటావు, బట్టలు సర్దుకుని బాగానే కూర్చుంటావు, స్వప్నావస్థలో నీ బలహీనతలు ఏంటో నీకు కనిపిస్తే, జాగ్రత్త అవస్థలో కూడా కనిపించిన బలహీనతలు నీ స్వప్నంలో కనిపిస్తాయి, కాబట్టి భగవంతుడు ఆ స్వప్నాన్ని సృష్టించాడు అని చెప్పాడు ఆచార్యుల వారు. ఆంజనేయ స్వామి వారు లంకలోకి వెళ్ళినప్పుడు రావణాసుడు అంతఃపురంలో ఎక్కడైనా సీత ఉందేమో చూడటానికి రావణాసుడు అంతఃపురాన్ని అంతా పూజించాడు. అక్కడ రకరకాల వస్తువులు కనిపించినాయి, రకరకాల మనుషులు కనిపించారు. ఎక్కడ రావణాసుడు యొక్క అంతఃపురంలో, ఎక్కడ ఆయన మనసులో వికారం కనపడలేదు, ఆయన భక్తుడంటే. అశోకవనంలో ఉందని తెలియకుండా రావణాసుడు అంతఃపురంలో ఉంది, రావణాసుడు యొక్క ఇంట్లో ఉందని సీతమ్మను ఊహించి ఆ రావణాసుడి ఇంట్లో రకరకాల వస్తువుల్ని రకరకాల మనుషులను చూశాడు, కానీ ఎటువంటి అందమైన వస్తువును చూసినప్పుడు కానీ వికారం కలగలేదు. రాముడు తప్పించి ఆయన హృదయంలో ప్రపంచం లేదు. ఇప్పుడు ఏమక్కర్లేదు, ఆంజనేయ స్వామి అంత దూరం వెళ్ళక్కర్లేదు మనకి. ఒక పళ్ళు, ఒక పెద్ద పళ్ళుని తెచ్చి ఇక్కడ పకోడీలు పెట్టి నలుగురిని కూర్చోబెట్టి ఆ పళ్ళుని చుట్టూరుని, మీరు నలుగురి పకోడీలు తినంటే మనకంటే ముందు వాళ్ళు తినేస్తారు, వాళ్ళకంటే ముందు మనం తినేస్తాం. మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసి చూడండి, మనం ఆలస్యం చేస్తే వాళ్ళు తినేస్తారు. మనకున్న మానసిక స్థితి అది. ఇప్పుడు జిన్ను ఎవరికి తినాలని ఉందని మనకి ఎవరికి తినాలని లేదు. ఎవరైనా పళ్ళుని తెచ్చి ప్లేట్ ఎదురుగుండా పెట్టినప్పుడే మనకి మళ్ళీ జిన్ను తినాలనిపిస్తుంది. ఆంజనేయ స్వామి చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎన్ని విషయాలు ఎదురుగుండా కనిపించినప్పటికీ ఆయనకు వికారం కలగలేదు, ఆయన భక్తుడు. అంటే ఆచార్యుల వారు ఇక్కడ చెప్పిన విషయం ఏంటంటే, నీకు స్వప్నావస్థ భగవంతుడు ఎందుకు కల్పించాడంటే, నువ్వు మామూలుగా జాగ్రత్త అవస్థలో నీ బలహీనతలు ఏంటో నీకు తెలియదు, ఆ స్వప్నావస్థలో నీకు బలహీనతలు ఏంటో తెలిస్తే. మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పారు, నేను ఎన్ని సంవత్సరాలు సాధన చేసినా, ఎంత కఠోరమైన పరిశ్రమ చేసినా, నా జీవితం అంతా ఆత్మ సాక్షాత్కారం, భగవంతుడి సాక్షాత్కారం పొందడం కోసం ప్రజలకు సేవ చేసిన, నా జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన, నాకు సుమారు 75 సంవత్సరాలు నెత్తి మీదకి వచ్చి పడినా, నా బలహీనతలు ఏంటో నా స్వప్నావస్థలు ఇంకా నాకు తెలుస్తూనే ఉన్నాయన్నాడు మహాత్మా గాంధీ. కొంతమంది ఏదో వాళ్ళు పూజ ఏదో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ముక్కేది వాళ్ళు మూసుకుంటూ ఉంటారు ఇంటికాడ. కొంతమంది అలా కాదు, ప్రజలకు సేవ చేస్తూ ఉంటారు, అంటే ప్రజల క్షేమే వాళ్ళ క్షేమం అన్నట్టుగా నిరంతరము సోషల్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. వాళ్ళు స్వార్థం ఆశించకుండా, పేరు ఆశించకుండా, గౌరవం ఆశించకుండా ప్రజల కోసమే జీవిస్తారు. అలా కూడా ప్రజల కోసం జీవించే వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. అంతా నువ్వే అని ఎవరైతే ప్రజలకు సేవ చేస్తున్నారో ఆ ప్రజాసేవ ద్వారా కూడా వాళ్ళకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. కొంతమందికి పర్సనల్ లైఫ్ ఉంటుంది కానీ సోషల్ లైఫ్ ఉండదు. కొంతమందికి ఆ సోషల్ లైఫ్ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు కూడా ఆత్మ సాక్షాత్కారం ఏదో వాళ్ళ ఇంటికాడ ధ్యానం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఇంటికాడ ఏదో జపం చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదో ముక్కేదో మూసుకుంటూ ఉంటారు, వాళ్ళు దీపారాధన ఏదో వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, ఏదో వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏదో చేసుకుని భగవంతుని సాక్షాత్కారం పొందడానికి చూస్తూ ఉంటారు. కొంతమందికి సోషల్ లైఫ్ ఎక్కువ, కొంతమందికి సాంఘిక జీవితం అంటే ఎక్కువ, అంటే 10 మందికి సేవ చేసి ఈశ్వర సాక్షాత్కారం పొందాలి, ఆత్మ సాక్షాత్కారం పొందాలని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అంటే కొంతమంది మెంటల్ మేకప్ ఎలా ఉంటుంది, కొంతమంది మెంటల్ మేకప్ ఎలా ఉంటుంది, కొంతమంది ధ్యానం చేసి తరించాలని కొంతమంది అనుకుంటారు, కొంతమంది జపం చేసి తరించాలని కొంతమంది అనుకుంటారు, కొంతమందికి ధ్యానానికి జపానికి ఇష్టం లేని వాళ్ళు 10 మందికి సేవ చేసి 10 మందికి పూజించి 10 మందిని ఆరాధించి మనం సేవ చేయాలని కొంతమంది అనుకుంటారు. అంటే ఆత్మ సాక్షాత్కారం పొందాలి, దైవ సాక్షాత్కారం పొందాలని అలా అనుకుంటారు. అంటే గాంధీ గారు ప్రార్థన చేసిన, గాంధీ గారు కొంచెం ధ్యానం అలవాటు ఉన్నా, ఎక్కువ ప్రజలకు సేవ చేసి భగవంతుని తెలుసుకోవాలనే మనస్తత్వం అయింది ఎవరిది, మహాత్మా గాంధీ గారిది. ఇంతకీ ఈ మాట మీకు ఎందుకు చెబుతున్నానంటే, నేను ఎంతో సాధన చేశాను, ఎంతో జపం చేశాను, అధికారం పట్ల కాంక్ష లేకుండా ప్రజలకు సేవ చేసినప్పటికీ, నాకు 75 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నా మనసులో ఉన్న బలహీనత నాకు స్వప్నంలో తెలుస్తున్నాయన్నాడు శంకరాచార్య వారు. చెప్పింది అంతకీ అసలు స్వప్నం కల్పించింది ఎందుకు అన్నారు శంకరాచార్య వారు. ఏమన్నారంటే, జీవుడికి నీ బలహీనతలు ఏంటో నీకు తెలియడం కోసం స్వప్నావస్థ కల్పించారు అని శంకరాచార్య వారు చెప్పారు. జాగ్రత్త అవస్థలో మనస్సు ఉంది కాబట్టి నీకు పరిమితులు ఉన్నాయి, గాఢ నిద్రలో మనస్సు లేదు కాబట్టి అక్కడ పరిమితులు లేవు. పరిమితులు లేకపోయినా నువ్వు అక్కడ ఉన్నావు, మనసు లేకపోయినా అక్కడ ఉన్నావు నువ్వు. అంటే ఈ పరిమితులు, ఈ చావులు, ఈ పుట్టుకులు, ఈ తలంపులు, ఈ ఊహలన్నీ మనస్సులో ఉన్నాయి, కానీ లోపల చైతన్యం లేవు, ఆత్మలో లేవు. అంటే నిద్రలో కూడా నువ్వు ఉన్నావు కదా, అప్పుడు లేవని అనలేవు కదా. ఈ మనస్సు లేనప్పుడు ఈ మనస్సుకు సంబంధించిన గొడవ, దేహానికి సంబంధించిన విషయం, ఇంద్రియాలకు సంబంధించిన విషయం, విషయాలకు సంబంధం లేకుండా నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు. అప్పుడు నీకు దేహం గొడవ లేదు, మనస్సు గొడవ లేదు, విషయాలు గొడవ లేదు, ఇంద్రియాలు గొడవ లేదు, రాగం గొడవ లేదు, ఇష్టాలు గొడవ లేదు, అయిష్టాలు గొడవ లేదు, ఏమీ లేకుండా నువ్వు అక్కడ ఉన్నావు. ఈ గొడవలతో సంబంధం లేకుండా అక్కడ ఉన్నావు. గాఢ నిద్ర ఏమి లేకపోయినా నేను లేనని నువ్వు చెప్పలేవు కదా. నువ్వు ఉన్నావు అన్న సంగతి నీకు తెలుస్తుంది గాఢ నిద్రలో. ఎక్కడ జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. ఇప్పుడు అయితే పరిమితులు ఆయన అంటున్నావు. ఇది మనసు వచ్చినప్పుడు జాగ్రత్త అవస్థలో నీకు పరిమితులు వస్తున్నాయి. ఈ రెండు అవస్థలకి భేదం ఉండటమే జరిగింది. ఈ భేదానికి కారణం మనస్సు. జాగ్రత్త అవస్థలో కూడా నువ్వు ఉన్నావు, స్వప్న అవస్థలో కూడా నువ్వు ఉన్నావు, గాఢ నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. గాఢ నిద్రలో ఎలా ఉన్నావు నువ్వు? బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్. నీకు దేవుడు గొడవ లేదు, దేహం గొడవ లేదు, మనస్సు గొడవ లేదు, లోకం గొడవ లేదు. ఎక్కడ గాఢ నిద్రలు? ఏమీ లేకుండా కూడా నువ్వు అక్కడ ఉన్నావు, గాఢ నిద్రలో ఉన్నావు. జాగ్రత్త అవస్థలోకి వచ్చే దేవుడు కూడా వస్తుంది, శరీరం కూడా వస్తుంది, లోకం కూడా వస్తుంది, కోరికలు కూడా వస్తాయి, అన్నీ వస్తున్నాయి. అంటే మనసు అణిగినప్పుడు అన్నీ అణిగిపోతున్నాయి, మనసు వచ్చినప్పుడు అన్నీ వస్తున్నాయి. గాఢ నిద్రలో మనసు ఎలా ఉంటుందో అలాగే జాగ్రత్త అవస్థలో కనుక మనసును అణచగలిగితే, ఆ మనసును చంపగలిగితే అది నీ కడసారి జన్మ, అది చివరి జన్మ. మనసు లేకపోయిన ఆత్మ ఉంటుంది, ఒకటి నువ్వు మర్చిపోకం. భగవాన్ ఇక్కడ చాలా సబ్జెక్టు చాలా సూడ్డిగా చెబుతున్నారు. ఒకటి మర్చిపోకం, నీ దేహం చచ్చిపోయినా, నీ ఈ ప్రపంచం కనిపించకపోయినా, ఈ గుళ్ళు గోపురాలు ఈ కనిపించకపోయినా, నీ ఇష్టాలు నీ అయిష్టాలు కనిపించకపోయినా, నీ కోరికలు కనిపించకపోయినా, ఈ గొడవలు ఏమి లేనప్పుడు కూడా నువ్వు ఉన్నావు అన్న సంగతి నువ్వు మర్చిపోకు, నువ్వు ఉంటావు. అంచేత నీకెందుకు ఈ భయం? ఎందుకు నువ్వు అలా భయపడిపోతున్నావు? నీ దేహం లేకుండా నువ్వు ఉంటావు, నీ కోరికలు లేకుండా నువ్వు ఉంటావు, నీ మనస్సు లేకుండా నువ్వు ఉంటావు. దేవుడు దేవుడు అనే సంబంధం లేకుండా కూడా నువ్వు ఉండగలవు. దేవుడికి సంబంధించిన విషయం కూడా తెలియకపోయినా నువ్వు ఉండగలవు. ఇవన్నీ ఈ గొడవలు లేకుండా నువ్వు ఉండగలవు. ఇవన్నీ లేకపోతే నువ్వు ఉండయేమో నీకు భయం వేస్తుంది, అది నీ తెలియనితనం. ఇవన్నీ లేకపోయినా నువ్వు ఉంటావు. గాఢ నిద్రలో ఏ స్థితి అయితే నీకుందో ఆ స్థితిని నువ్వు కనుక జాగ్రత్త అవస్థలోకి తెచ్చుకుంటే ఈ మనస్సు నశిస్తుంది. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు జాగ్రత్త అవస్థలో కూడా అలా నివసిస్తే ఈ మనస్సు నశిస్తుంది. కానీ అహంకారం అలా ఒప్పుకో అలా నివసించడానికి అంతకు నీకు వస్తువు కూడా తెలియటం లేదు. అంటే ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పింది విషయం ఏంటంటే, జపాలు చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, ధ్యానాలు చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం, అహంకారం విడిచిపెట్టుకోవడానికి ఎవడో సిద్ధంగా లేడు. అంటే ఈ మనస్సు ఇంకా నశించి సమస్య లేదా? అంటే మన సాధనలు ఎలా ఉన్నాయంటే గానికి ఏం చేస్తుందంటే 4 గంటల నుంచి నడిచి ఈ పాటికి మనం రాజమండ్రి వచ్చేసాం అనుకుంటుంటున్నది. గానిగిద్ది నడుస్తూ ఉంటుంది. ఎక్కడ నడుస్తుంది? గాను చుట్టూరు నడుస్తూ ఉంటుంది. అది 4 గంటలకు 3 గంటలకు గంటలు తీస్తారు. తీసిన తర్వాత ఎక్కడ ఉంది? పెన్నాళ్ళలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? పెన్నాళ్ళు ఉంటుంది. కానీ నడిచేటప్పుడు ఏమనుకుంటున్నది? చాలా దూరం వచ్చేసాం, ఈ పాటికి రాజమండ్రి వచ్చేసాం అనిపిస్తున్నట్టుంది. అహంకారాన్ని విడిచిపెట్టుకోకుండా మనం చేసే సాధనలు కూడా అటువంటివి. ఆ గానిగిద్ది సాధన లాంటివి. మనస్సును ఒకే వస్తువు మీద నిలబెట్టి ఉంచటమే ధ్యానం. ధ్యానం వల్ల ఏమొస్తుంది? ఏకాగ్రత వస్తుంది. అంటే ఏకాగ్రత వల్ల మనస్సుకు సున్నితం అవుతుంది, మనస్సు సూక్ష్మం అవుతుంది, బుద్ధికి సూక్ష్మం అవుతుంది. అంటే మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తున్నారో శరీరానికి స్నానం ఎటు ఉండదో. ధ్యానం ఒకటి, ప్రార్థన ఒకటి, పూజ ఒకటి, మనస్సుకు స్నానం లాంటిది. దేహానికి స్నానం ఎంత అవసరమో మనస్సుకు కూడా స్నానం అంతే అవసరం. ఇప్పుడు మీరు ఒక మనిషికి తిండి పెడతారనుకోండి, వాడికి కావలసిన కంఫర్ట్స్ అన్ని ఇస్తారనుకోండి, కానీ క్రమంగా చూడడం అనుకోండి, మీ ఇంటికాడ ఉండడం పారిపోతాడు. ఇంటికి వాడికి మనస్సు ఒకటి ఉందన్న సంగతి మీరు మర్చిపోకూడదు. మీరు మీ జ్ఞాపకం పెట్టుకుని, మీరు ఒక మనిషిని మీ ఇంటికాడ పెట్టుకుంటారనుకోండి, వాడికి శుభ్రంగా పట్టు నిండా పెడతారనుకోండి, అంటే వాడికి కావలసిన బట్ట వేస్తారనుకోండి, కానీ వాడు మనిషిగా మీరు చూడరు అనుకోండి, వాడికి కూడా మనస్సు ఉంది కదా. వాడికి మామూలుగా రూపాయలు లేకపోయినా ఆడికి కూడా మనస్సు ఉంది కదా. ఆ మనస్సును ఎక్కువ గాయం కలిగిలా మీరు చూస్తుంటే ఇంటికెళ్ళి పారిపోతాడు. అనేక వస్తువుల్ని అనేక సంపదలు మీరు మేనేజ్ చేయటం, ఇంకేంటి ఒక మనిషిని మేనేజ్ చేయటం, ఒక మనస్సును మేనేజ్ చేయటం నాకు కష్టం. నీకు తెలియని విషయం పెద్దలను ఆశ్రయించి, మహర్షులను ఆశ్రయించి, మహాత్ములను ఆశ్రయించి, జ్ఞానులను ఆశ్రయించి, అవినయంగా కాకుండా వినయంతో సవినయంగా వారిని అడిగి ఎప్పుడు అడగాలో, ఎక్కడ అడగాలో, ఎలా అడగాలో తెలుసుకుని అప్పుడు వారిని అడిగి తెలుసుకో. నువ్వు ప్రశ్నించి వారిని అడిగి హేళన కోసం కాకుండా తెలుసుకోవాలనే కాంక్షతో, జ్ఞాన సముపార్జన కోసం పెద్దలను అడిగి తెలుసుకో. అందులో పొరపాటు లేదు అర్జున, అలా ప్రశ్నించి తెలుసుకోమని భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి సలహా చెప్పాడు. అంటే తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఆచార్యుల వారు చివరి రోజున కూడా, ఆచార్యుల వారు చివరి రోజున కూడా ఇంకా ప్రశ్నించమనే చెప్తూ ఉండేవాడు. ఆయన లాస్ట్ డేన కూడా ఆయన శరీరం విడిచిపెట్టి వెళ్ళి లాస్ట్ మీకు తెలియని విషయాలు అడగండి అడగండి అని చెప్పాడు. టీచింగ్ అంటే బాగా ఇష్టం. ఆయన ఉద్దేశం ఏంటంటే మీరు మీకు సాధ్యమైనంత వరకు బోధ ద్వారా, ఆ శబ్దం ద్వారా, మీ విషయాన్ని మీకు వివరించి చెప్పడం ద్వారా 150 వంతుల వస్తువు మీకు సమీపంలోకి తీసుకురావాలని. మిగతా 20% మీకు ఏది ధ్యానం చేసినా జపం చేసినా మిగతా 20% 80% మీకు టీచింగ్ వల్ల మీ బ్రెయిన్కి పట్టించాలనే స్వాముల వారి ఉద్దేశం. మనస్సు అటు ఇటు పరిగెత్తడం దాని బలహీనత వలనే. అంటే మనం బాల మేధావుని చూసాం పాలకులు, గణిత మేధావుడు అబ్బాయిని చూసి మనం నేర్చుకునేది ఏంటంటే, మామూలుగా కూర్చున్నప్పుడు మనతో బాగానే మాట్లాడుతున్నాడు, మనలో మనలో ఒకటిగా ఉంటున్నాడు, వినయంగా ఉంటున్నాడు. అబ్బాయిని చూసుకునేది మనం నేర్చుకునేది ఏంటంటే, అక్కడ ఎవరో పాలకుల కాలేజీ లెక్కల లెక్చరర్లు వచ్చి అతను ప్రశ్నలు అడిగారు. కృష్ణదేవుడు అతనికి ఏమి కనిపించడం లేదు, అతనికి మీరు కనపడటం లేదు, నేను కనపడటం లేదు, అక్కడ సభ కనపడటం లేదు, అక్కడ సన్మానం కనపడటం లేదు, అటు సబ్జెక్టు ఒకటి కనిపిస్తుంది. అందుకే మేధావి అయ్యాడు ఆయన. ఆ కుర్రోడు మేధావి అవటానికి కారణం ఏంటంటే ఎవడో కనిపించడం లేదు. అంతకుముందు ఏదో దండలేసారు కూర్చున్నారు, సోఫాలో కూర్చోమంటే కూర్చున్నాడు. ఆ బోర్డు మీద లెక్కలేసేటప్పుడు ఆ సబ్జెక్టు తప్పించి ఆ లెక్కలు తప్పించి ఇంకోటి ఏమీ కనిపించడం లేదు. అలా మనకు కూడా ఉంటే ఆ వస్తువు మనకు కూడా దొరుకుతుంది. ఒకే తలంపు మీద కనుక మనసును నిలబెట్టి ఉంచితే ఆ ఒక్క భావము ఇతర ఆలోచన రానియకుండా చేస్తుంది. అది ధ్యానం. అంటే ధ్యానం అంటే ఏంటంటే ఓ శివుడి మీదో రాముడో కృష్ణుడో మీ గురువు మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు అంటే ఇందులో అనుకరణ పనికిరాదు, ఇమిటేషన్ పనికిరాదు. మీకు ఎవరైతే ఇష్టమో వాళ్ళ మీద మీ మనసును నిలబెట్టి ఉంచాలి. ఎవరికో ఇష్టం మీకు ఇష్టం ఉందా పోవచ్చు, మీకు ఇష్టమైనది దాని మీద మనసును అక్కడ నిలబెట్టి ఉంచాలి. అలా నిలబెట్టి ఉంచితే నిలబెట్టి ఉంచగా ఉంచగా ఏమవుతుందంటే ఇతర తలంపులు ఇతర ఆలోచనలు రానియకుండా చేస్తుంది ఆ తలంపు. మీరు ఎప్పుడైతే భగవంతుడి మీద మీ మనసును నిలబెట్టి ఉంచారో ఆ భావన ఏం చేస్తుందంటే ఆ తలంపు ఏం చేస్తుందంటే ఇతర భావన రాకుండా ఇతర తలంపులు రాకుండా కాపలా కాస్తుంది. ఇతర తలంపులు వచ్చినా కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ధ్యానం చేసేటప్పుడు ఇతర భావాలు వచ్చినప్పుడు అవి కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మనం కూడా ఎవరింటికి వెళ్ళాం అనుకున్నారు, చక్కగా ఏదో పని మీద బిజీగా ఉన్నారనుకున్నారు, మళ్ళీ రేపు వద్దామని వెళ్ళిపోతాం. మళ్ళీ మరుసటి రోజు వచ్చినప్పుడు ఇంత బిజీగా ఉన్నారు, రేపు వద్దామని వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతుంది? వాళ్ళు పని పాటు లేకుండా కూర్చున్నప్పుడు మనం కూడా వెళ్ళి ఇంకో 2 గంటలు కూర్చుందాం అనిపిస్తుంది. మనం కూడా అంతే. అదే మనస్సు కూడా అది ఒకే భావాన్ని కనుక పట్టుకుని ఉంటే ఇతర భావాలు వస్తాయి రావటం కానీ వెనక్కి వెళ్ళిపోతాయి. ఇతర తలంపులు వస్తాయి వెనక్కి వెళ్ళిపోతాయి. ఇతర సంకల్పాలు వస్తాయి కానీ వెనక్కి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమవుతుంది? అలా వెనక్కి వెళ్ళిపోగా వెనక్కి వెళ్ళిపోగా ఏమవుతుంది? వాడికి ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. వాడికి ఏమవుతుంది? ఇతర తలంపులన్నిటికీ ఫుడ్ సప్లై కట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఎటు వచ్చినందుకు ఒకే భావన మీకు చివరికి వచ్చేప్పుడు ధ్యానం చేయగా 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 ఒకే భావన మిగులుతుంది. అప్పుడు ఏమవుతుందంటే ఒకే భావన కూడా మీరు ఏ దేవుణ్ణి అయితే మీరు స్మరిస్తున్నారు మీరు ఉపాసించే దేవుడు మీకు అనుభవంలోకి వచ్చాక ఆ భావన కూడా మీకు దారిస్తుంది, ఆ తలంపు కూడా నశిస్తుంది. ఒకే వస్తువు మీద మనస్సును నిలబెట్టి ఉంచటం వల్ల అది ఏమవుతుందంటే ఇతర తలంపులను రాకుండా ఇతర భావాలు రాకుండా ఇతర ఆలోచనలు రాకుండా అది ఆపుచేసి ఆఖరం అది కూడా కాలిపోతుంది. అంటే మనస్సు అటు ఇటు పరిగెత్తడం దాని బలహీనత వల్లనే. అంటే మీ మనస్సు ఉండమన్న చోట ఉంటాం లేదనుకోండి, అటు ఇటు పరిగెడతాం అనుకోండి, అటు ఇటు వెళ్ళిపోతాం అనుకోండి, మనస్సు అంటే లోపల మీకు ఏదో దోషం ఉందని అర్థం. ఈ కడుపు నొప్పిస్తాం అనుకోండి, కడుపులో ఏదో దోషం ఉంది. మీకు కాళ్ళు ఆగుతున్నాయి అనుకోండి, కాళ్ళలో ఏదో దోషం. అలాగే మీ మనస్సు ఏదైనా అట్రాక్టివ్ చెరిస్తామంటే మనస్సులో ఏ బలహీనత వల్ల మీ మనస్సు చెరిస్తుందో ఆ బలహీనత ఏంటో చూసుకోవాలి. చూసుకుని ఆ బలహీనత లేని వారితో సహవాసాలు చేయాలి. గాలి వేస్తుంటే ఆకే విధంగా అయితే తెలుస్తుందో లోపల వాసనల వల్ల లోపల బలహీనతలో మనసు ఎలా తెలుస్తూ ఉంటుంది. ఏ కారణం వల్ల మీకు మనసు తెలుస్తుందో ఏ బలహీనత వల్ల మీ మనసు తెలుస్తుందో మీరు చూసుకుని బయట వాళ్ళకి తెలియకపోయినా మీకు తెలుస్తూ ఉంటుంది. అయితే ఆ బలహీనత లేని వాళ్ళతో మీరు సహవాసం చేయాలి. ఏ బలహీనత ఉంటుందో ఆ బలహీనతను తొలగించుకోవడం తగిన సాధన చేయండి, తగిన ప్రయత్నం చేయండి, అది నశిస్తుంది. ఇప్పుడు అంటే మీకు బాగా పేకాటాడే అలవాటు మీకు బాగా ఇష్టం అనుకోండి, మీరు పేకాటాడే వాళ్ళతో స్నేహం చేస్తే నీకు ఆట పెరిగిపోతుంది. ఆ పేకాట అసలు అలవాటు లేని వాళ్ళతో స్నేహం చేస్తే నెమ్మదిగా మీరు సాధన చేసి ఇంటికెళ్ళ సాధన చేసుకుని బయట వాళ్ళతో సహవాసం చేస్తే ఆ పేకాటాడే అది బలహీనత నశిస్తుంది, కాలిపోయి బూడిదు. కాపీ కొట్టినట్టు చేయకండి. సబ్జెక్టు సంబంధించినంత వరకు కన్ఫ్యూజన్ పనికి రాదు, క్లారిటీ ఉండాలి. అది మనస్సు ఎందుకు చెరిస్తుంది, ఏ కారణాలు చెరిస్తుంది మనస్సు, అది చూసుకోవాలి. ఆ కారణాన్ని రిమూవ్ చేసుకుంటే మనస్సు యొక్క చేపలని కూడా ఆగిపోతుంది. మీరు ధ్యానం చేయగా చేయగా అవుతుందంటే స్ట్రాంగ్ మైండ్ అవుతుంది. కొంతమందికి వీక్ మైండ్ ఉంటుంది, ఎవరైనా చిన్న మాట అంటే కంగారు పడిపోతారు. అది వీక్ మైండ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఇంటెలిజెన్స్ పెరుగుతుంది, క్లారిటీ పెరుగుతుంది, హ్యాపీనెస్ పెరుగుతుంది, పీస్ పెరుగుతుంది. ఎప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీకు లేదనుకుంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనుకునేది వాళ్ళు అహంకారం అనుకుంటున్నారు. అదే జ్ఞానులు ఏంటని అనుకునేవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు అనుకునేవాళ్ళు ఎవరైనా జ్ఞానులు అండి వాళ్ళు, వాళ్ళు అహంకారం అనుకుంటుందండి. మీకు అర్థమవుతుంది? అసలు మన అహంకారం పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం, వాళ్ళ అహంకారాన్ని మన ఎత్తి మీద మొగిటి ఏంటండి? అసలు ఎవరి వాళ్ళ అహంకారాన్ని మన ఎత్తి మీద పోయి మొగిటి ఏంటి? మన అహంకారాన్ని పోగొట్టుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాంటే. అంటే ఆత్మవిశ్వాసం లేనప్పుడు మీ మనసుకు చేపలు ఎక్కువ ఉంటుంది. అందుకనే మీకు నేను చెప్తా అంట, మీ మీద మీకు నమ్మకం లేనప్పుడు స్వామీజీ అనేవారు. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు నాస్తికులని అన్నాం, మీ మీద మీకు నమ్మకం లేకపోతే మిమ్మల్ని నాస్తికులు అని నేను అంటాను. ఇక మనసును చేపలేం చేసి అన్నీ కూడా మీ తలంపులే. ఏంటి మీకు తలంపులు ఎందుకు వస్తున్నాయి? మీ తలకాయలో తలంపు వస్తుంది కదా, ఆ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? వాసనలో నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఎలా అంటే, ఇక్కడ 10 మంది కూర్చొని తేకాట ఆడుకుంటున్నారు అనుకోండి, అనుకోని మాట్లాడుతుంది. మీకు తేకాట అసలు పూర్వం అసలు అలవాటే లేదనుకోండి, మీ దారిని మీరు వెళ్ళిపోతారు. పూర్వం కొంచెం కొంచెం అలవాటు ఉందనుకోండి, తేకట ఎవరో చూస్తాడు, రెండు రెండింటి వెళ్తే కూర్చుంటాడు. వీటికి పాయింట్కి భగవాన్ చెప్పి స్ట్రగుల్ చూడండి, పాపం మన కోసం చెప్తున్నాడు. ఆయనకి పనేముంది? అసలు ప్రపంచం లేనివాడికి ఆయనకి పని ఏంటి? ఏమంటున్నాడు అంటే ఇక్కడ ఇక్కడ 10 మంది తేకాట ఆడుకుంటున్నారు అనుకున్నారు అనుకోండి, మీకు ఎవరికి తేకాట అలవాటు లేదనుకోండి, మీరు మామూలుగా అది చూడరు, మీ తల ఉంచి మీరు వెళ్ళిపోతారు. ఒకవేళ చూసాను మిమ్మల్ని అది ఏం చేయడు, ఒకవేళ చూసినా అది ఏం చేయదు. మీరు మీలో ఎవరికి ఒకరిద్దరికి తేకాట అలవాటు ఉందనుకోండి, ఎవరో చూస్తూ ఉంటారు పాప, అలా ఎదరికెళ్తారు మరి ఇలా చూస్తాను. అందులో ఒకడు ఏం చేస్తాడు, ఇలా అంటాడు, ఇలాంటివి వెళ్ళిపోయి కూర్చుంటాడు. అంటే అంటే వాళ్ళు అది ఇలా ఎంత వాళ్ళే ఈ వెళ్ళిపోయి కూర్చున్నాడో అనుకుంటే వీడికి ఆ బలహీనత ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నాడు. ఇది మనకి ఇది భగవాన్ చెప్పింది, అది పిలిచాడు కాబట్టి ఇది వెళ్ళాడు అని అనుకుంటాం. అసలు అంత ముందే వీడికి బలహీనత ఉంది, ఈ బలహీనత ఉంది కాబట్టి అది ఇలా అంటే ఈ వెళ్ళి కూర్చుంటాడు అక్కడ. అది ఇంతకుముందు అలవాటు లేనని పిలిచాడు అనుకున్నాడు, అసలు చూడడు వాడు, వాడు చూడే చూడ్డు అసలు, వాడు చెయ్యలానే ఎల్లడో చూడే చూడ్డు అసలు వాడు. అది అయితే అజాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు వీడు. భగవాన్ గోడ ఆయన గోడ అయింది, మన గోడ అయింది. అయితే మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేద్దంటే వస్తువు మీ లోపల ఉంది, వస్తువు మీరేం కనిపెట్టక్కర్లేదు. కొత్తగా విమానం కనిపెట్టినట్టు, లేదా డిఫెన్స్ టెక్నాలజీలో కొత్త కొత్త పరికరాలు కనిపెట్టినట్టు, కొత్త ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టినట్టు అలా కనిపెట్టక్కర్లేదు. ఆల్రెడీ ఉంది, ఆల్రెడీ ప్రెజెంట్, ఆల్రెడీ ప్రెజెంట్, ఆల్రెడీ ప్రెజెంట్, ఆల్రెడీ ప్రెజెంట్. వస్తువు భగవంతుడు మీ హృదయంలో ఉన్నాడు, కానీ మీ హ్యాబిట్స్, మీ అలవాట్లు, మీ సంస్కారాలు, మీ తలంపులు అవి అవి అడ్డొస్తున్నాయి నీకు తెలుసుకోవడానికి. అక్కడికి తీసి ఓ పక్కన పెడితే వస్తువు తనంతట తానేగా నీకు వ్యక్తం అవుతుంది. నీకు లోపల వస్తువుని మీరేం కనిపెట్టక్కర్లేదు, వస్తువు లోపల ఉంది, సహజంగా ఉంది, న్యాచురల్గా ఉంది, నేకెడ్గా ఉంది. ఏకమక్షరం వృద్ధి నిరంతరం. మన మనస్సు మనల్ని ఎప్పుడు గొడవ చేస్తాం, గాఢ నిద్ర వదిలేస్తుంది. అలా కదా ఏకమక్షరం వృద్ధి నిరంతరం, హృదయంలో తనంతట తానేగా నిరంతరం ఒక క్షణం కూడా ఆపు లేకుండా ఉంది. అంటే మన శరీరం చచ్చిపోయినా వస్తువు మనల్ని విడిచిపెట్టండి. ఏకమక్షరం వృద్ధి నిరంతరం భాషతే స్వయం నిశ్చితే కథం. అంటే తనంతట తానేదాన్ని నిరంతరం ప్రకాశిస్తుంది. గాఢ నిద్రలో, స్వప్న అవస్థలో, జాగ్రత్త అవస్థలో, నువ్వు పుట్టక ముందు, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ హృదయంలో ఆ సద్వస్తువు తనంతట తానుగా ప్రకాశిస్తుంది. దానికి కృష్ణాయ దీపం సహాయం అక్కర్లేదు, కరెంటు యొక్క సహాయం అక్కర్లేదు, బయట కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక సూర్యుడు యొక్క సహాయం అక్కర్లేదు. ఎలా ఏకమక్షరం వృద్ధి నిరంతరం, నిరంతరం భాషతే స్వయం తనంతట తానుగా తాను ఉన్నానని తెలియటం కోసం, తాను ప్రకాశించడం కోసం, అది ఉందని మనకు తెలియటం కోసం బయట లైట్ అవసరం లేదండి. వండర్ఫుల్ స్టేట్, బ్యూటిఫుల్ స్టేట్. ఈ మైక్ ఉంది, ఇది మైక్ ఇక్కడ ఉందని నాకు తెలియాలంటే సూర్యుడు యొక్క లైట్ ఉంటేనే ఇది నాకు తెలుస్తుంది. సూర్యుడు లైట్ సహాయం లేకపోతే ఈ మైక్ ఉందని నాకు తెలియదు. కానీ లోపల నా వస్తువు తాను ఉండటం వల్ల తెలియబడుతున్నాను, కానీ ఎక్స్టర్నల్ లైట్ దానికి సహాయం అక్కర్లేదండి. అది ఉండటం వల్ల రిలీల్ అవుతూ ఉంటుంది. ఎంత బ్యూటీగా ఉందో చూడండి. ఏకమక్షరం వృద్ధి నిరంతరం భాషతే స్వయం ఇచ్చేత కదం. అటువంటి వస్తువుని గురించి ఎవరు మాట్లాడగలరు, ఎవరు రాయగలరు, ఎవరు చెప్పగలరు, నీ గొడవ నన్ను ప్రాణం తీసేస్తాను అన్నాడు భగవాన్. ఏమన్నాడు అటువంటి ఆ హృదయంలో స్వయం ప్రకాశం అనేటువంటి వస్తువు గురించి ఎవరు మాట్లాడగలరు, ఎవరు చేతితో రాయగలరు, దాని గురించి ఎవరు ప్రసంగాలు చేయగలరు, ఎవరు టీచ్ చేయగలరు దాన్ని, ఆ వస్తువుని ఎవరు టీచ్ చేయగలరు? అది మనస్సుకు అందని విషయం, వాక్కు అందని విషయం, వాక్కు అందని విషయాన్ని, సంకల్పానికి అందని విషయాన్ని, మనస్సుకు అందని విషయాన్ని గురించి ఎవరు చెప్పగలరు? చెప్పు చెప్పు అంటే ఎవరు చెప్పగలరు దాని గురించి? ఎవరు చెప్పగలరు? ఇప్పుడు పంచదార నా నోట్లో వేసుకుంటాను, మీరు ఎలా ఉందని అడుగుతారు. ఎలా ఉందని అడిగితే నేను ఏం చెప్తాను? తీయగా ఉందని. తీపి ఎలా ఉందంటే నేను చెప్పలేను. అదే నా వస్తువు మీకు అనుభవించాలి, కానీ నోటితో చెప్పేది కాదు. ఆ వస్తువు నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఓహో ఇచ్చింది కదా ఆ వస్తువు అని నీకు తెలుస్తుంది, కానీ కేవలం నోటితో చెప్పేది కాదు, అది ఓరల్గా చెప్పేది కాదు, అది రిటర్న్ ఎక్స్ప్రెషన్కి, ఓరల్ ఎక్స్ప్రెషన్కి అది అందదు. నీ మనస్సుని పవిత్రం చేసుకో, పరిశుద్ధం చేసుకో, ఏకాగ్రం చేసుకో, నిర్మలం చేసుకో, నిశ్చలంగా చేసుకో, నిరాడంబరంగా జీవించు, నిరాడంబరంగా జీవించు. ఎప్పుడైతే నీ మనస్సును నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రంగా, ఏకాగ్రంగా నువ్వు ఉంచగలిగావో దాన్ని, దాని అలా ఎడ్యుకేట్, ఎప్పుడైతే నీ మనసుని ఎప్పుడైతే నువ్వు అలా ఎడ్యుకేట్ చేసావో, ఇదే ఆత్మాకారం చెందుతుంది. ఇదే ఆత్మ అయిపోతుంది. ఏమైపోతుంది? ఇదే ఆత్మ అయిపోతుంది. ఆత్మ ఎంత పరిశుద్ధమైనదో, ఆత్మ ఎంత పవిత్రమైనదో, అంత పవిత్రంగా నువ్వు ఈ మనసును కనుక తయారు చేస్తే ఇదే ఆకారం చెందుతుంది. అప్పుడు ఏమైపోతావు నువ్వు? గురువు అయిపోతావు, జ్ఞానివి అయిపోతావు, దేవుడు అయిపోతావు. దాని స్వరూపమే ఆనందం, అప్పుడు ఆనందమే ఆనందం, సుఖమే సుఖము, శాంతి శాంతి, ఇంకా ఆల్వేజ్ హ్యాపీనెస్, ఆల్వేజ్ పీస్, ఆల్వేజ్ బ్లిస్. ఇంకెటు చూసినా బ్లిస్సే, ఎటు చూసినా పీసే, ఎటు చూసినా ఆనందమే. అది చావు పుట్టుకలకి అసలు అర్థం లేదు, మీనింగ్ లెస్ వర్డ్స్ అని నీకు తెలుస్తాయి. ఈ డెత్ బర్త్ అనే ఈ మీనింగ్ లెస్ వర్డ్స్, అర్థం లేని మాటలు. చావు అనేది ఒక అర్థం లేని మాట, పుట్టుక అనేది ఒక అర్థం లేని మాట. ఈ చావు పుట్టుకలు కేవలం దేహానికి సంబంధించిన విషయాలే. నీ లోపల చైతన్యానికి చావు లేదు, నీ లోపల చైతన్యానికి పుట్టుక లేదు. ఆ చైతన్యం నువ్వు కాదని నువ్వు అనుకుంటున్నావు, ఇంకేం కాదనుకుంటున్నావు. నీ అలవాట్ల యొక్క వేగం వల్ల, నీ తలంపుల యొక్క వేగం వల్ల ఆ చైతన్యానుభవం నీకు కలగటం లేదు. ఆ చైతన్యం లేకపోవటం వల్ల నీకు అనుభవం రాకపోవటం కాదు, నీ అలవాట్ల యొక్క వేగం వల్ల, నీ తలంపుల యొక్క వేగం వల్ల, నీ దేహవాసన వల్ల, నీ లోకవాసన వల్ల, నీ శాస్త్రవాసన వల్ల ఆ చైతన్యం నీకు అనుభవంలోకి రావటం లేదు. కానీ అది లేకపోవటం వల్ల కాదు. ఈ లోకవాసన ఎక్కువ ఉన్న వాళ్ళు పేపర్ రాగానే పేపర్ మీద పడిపోతారండి సడన్ గా. పేపర్ ఇంటికి రావటం ఇంటి ఎప్పుడు అలాగే చూస్తా ఉంటారని వనేసి ఆ బాల మీద వాళ్ళు ఎక్కడో చూసినట్టండి. ఈ న్యూస్ కొంతమంది ఎల్లకాల పాపం రెడీగా ఉంటారు, పేపర్ కూడా ఎప్పుడు వస్తాడని రెడీగా ఉంటారు. రాగానే మామూలు మనకు ఆ బాగా ఆకలేసినప్పుడు వెళ్ళి అన్నం మీద ఎలా పడిపోతా ఉంటాయి. ఆ లోక వాసన ఎక్కువ కూడా ఎలా ఉంటారంటే పేపర్ ఇంటికి రానరు వచ్చారని దాన్ని పడిపోతారు. ఇంకా అది లోక వాసనకు గుర్తు. ఆ పేపర్ చదివి నేర్చుకునేది ఒక అక్షరం ఉండదు. ఇది ఆడు తిడతా ఉంటాడు, ఆ నీరు తిడతా ఉంటాడు, అన్ని అబద్ధాలు. భగవాన్ ఉన్నారు, మీరు పేపర్ చదివేప్పుడు అక్షరాలను కలిసి చూసి అక్షరాలకి ఆధారంగా ఉన్న కాగితాన్ని చూడండి అన్నారు. పేపర్ చదివాడు ఏమన్నారంటే పైన మీరు అక్షరాలు చదివేస్తున్నారు, అక్షరాలకు ఆధారంగా ఏముంది? అక్షరాలకు ఆధారంగా పేపర్ ఉంది కదా. అలాగే మన నామాలకు రూపాలకు ఆధారంగా లోపలకు వస్తుంది. అక్షరాలకు ఆధారంగా పేపర్ లేదు, అక్షరాలు లేవు. అదేవిధంగా మన అందరికీ లోపలకు వస్తుంది ఆధారంగా. ఆ వస్తువు లేకపోతే ఈ రూపం లేదు, ఈ నామం లేదు. తెర ఉంటేనే బొమ్మలు ఉంటాయి. బొమ్మలు లేకుండా తెర ఉండగలదు, కానీ తెర లేకుండా బొమ్మలు ఉండలేవు. అక్షరాలు లేకుండా కాగితం ఉండగలదు, కానీ కాగితం లేకుండా అక్షరాలు ఉండలేవు. అదేవిధంగా ఈ దేహం లేకుండా, ఈ రూపం లేకుండా వస్తువు ఉండగలదు, కానీ వస్తువు లేకపోతే ఈ రూపం ఉండలేదు, నామం ఉండలేదు. మన రూపాలకి మన నామాలకి ఆధారంగా ఉన్న వస్తువు దాన్ని పట్టుకోండి. అది ఎక్కడో ఉందనుకోవద్దు, మీ హృదయంలో ఉంది, స్వయంగా ప్రకాశిస్తుంది, దానంతరత ప్రకాశిస్తుంది. అది ఉందని తెలియటం కోసం మీరు ఎవరు సహాయం అడగక్కర్లేదు. అది ఉండటం లే, అది ఉందన్న సంగతి మీకు తెలుస్తూ ఉంటుంది. అంత బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఏకమక్షరం విధి నిరంతరం భాషతే స్వయం లిఖితే నా కథం. అది ఎలా రాయమంటారు నన్ను? నోటికి అందన విషయం, వాక్కుకి అందన విషయం, మనస్సుకు అందన విషయం, మన బుద్ధికి అందన విషయం ఎలా రాయాలి, ఎలా మాట్లాడాలి? అది అనుభవిక వేద్యం. అది మాటలకు అందదు, అది మనస్సుకు అందదు, మీ సూక్ష్మ బుద్ధికి కూడా అందదు. మీ అనుభవానికి మటుకి అది అందుతుంది. మీ మాటలకు అందకపోవచ్చు, కానీ మీ అనుభవానికి అది మీ ఎక్స్పీరియన్స్కి అది అందుతుంది.
ఓం నమో నారాయణ. వాసుదేవాయ శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్.